మీరు ఇంటికి తీసుకున్నప్పుడే మంత్రం చదువుతూ పెట్టేయండి. భవంతు అనగానే మూడో ఇటుక చేతిలోకి వచ్చేయాలి. ఓం బ్రహ్మా మురారే త్రిపురాంతకారే భానుశ్చై భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్చ నిరాహుకేతవః సర్వే గ్రహ శాంతికరా భవంతు. ఓం బ్రహ్మా మురారే త్రిపురాంతకారే భానుశ్చై భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్చ నిరాహుకేతవః సర్వే గ్రహ శాంతికరా భవంతు. ఓం బ్రహ్మా మురారే త్రిపురాంతకారే భానుశ్చై భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్చ నిరాహుకేతవః సర్వే గ్రహ శాంతికరా భవంతు. ఓం బ్రహ్మా మురారే త్రిపురాంతకారే భానుశ్చై భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్చ నిరాహుకేతవః సర్వే గ్రహ శాంతికరా భవంతు. ఇంకా లోపలికి ఉన్నటువంటి నిష్ఠ, శ్రద్ధ, ప్రజ్ఞ మీరు పెట్టుకోబోతున్నారు. ఈ రెండు చేతులు ఇలా పెట్టుకుని మీ బొడ్డు దగ్గర పెట్టుకోండి. ఏం చేయాలో తెలుసు కదా. ఓం అంటావా ఇప్పుడు? ఏమంటాం ఇప్పుడు? ఓమా. ఆ గాలి పీల్చుకోండి. నాలో నిష్ఠ జాగ్రత్త అవుతోంది, శ్రమశీలత జాగ్రత్త అవుతోంది, శ్రద్ధ. ప్రజ్ఞ పైనుంచి సకల దేవతాశక్తులు దింపుకుంటున్నారు. కేచరి ముద్ర, రెండు పళ్ళు నొక్కి ఉంచుకోవాలి. చేతులు పైకెత్తండి. 24 శక్తి గాయత్రి మంత్రంతో ఆహ్వానం చేసుకుంటున్నాం. మంత్రం ఈ దేని మంత్రం? ఆ మంత్రం ప్రచోదయాత్ వరకే చదవండి. పైనంచి ఆ దివ్య శక్తిధారలు కేచరి ముద్రలోనే ఉండాలి, నాలిక పైన ఉండాలి. చదువమ్మా, చదువుకుంటూ వెళ్ళిపోండి. 24 గాయత్రీలు.
ఉగ్రసింహాయ విద్మహే వజ్రనదాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయా. విష్ణు గాయత్రి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ప్రచోదయా. శివ గాయత్రి. ఓం పంచవక్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయా. కృష్ణ గాయత్రి. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయా. రాధా గాయత్రి. ఓం వృషభానుజాయ విద్మహే కృష్ణ ప్రియాయ ధీమహి తన్నో రాధా ప్రచోదయా. లక్ష్మీ గాయత్రి. ఓం మహాలక్ష్మే విద్మహే విష్ణు ప్రియాయ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయా. అగ్ని గాయత్రి. ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయా. ఇంద్ర గాయత్రి. ఓం సహస్రనేత్రాయ విద్మహి భద్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్. సరస్వతి గాయత్రి. ఓం సరస్వత్యై విద్మహి బ్రహ్మపుత్రై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. దుర్గా గాయత్రి. ఓం గిరిజాయై విద్మహి శివప్రియాయ ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. హనుమాన్ గాయత్రి. ఓం అంజనీసుతాయ విద్మహి వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయాత్. పృథ్వీ గాయత్రి. ఓం పృథ్వీదేవ్యై విద్మహి సహస్రమూర్త్యై ధీమహి తన్నో పృథ్వీ ప్రచోదయాత్. సూర్య గాయత్రి. ఓం భాస్కరాయ విద్మహి దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. రామ గాయత్రి. ఓం దాశరథాయ విద్మహి సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. సీతా గాయత్రి. ఓం జనకనందిన్యై విద్మహి గోవిందాయై ధీమహి తన్నో సీతా ప్రచోదయాత్. చంద్ర గాయత్రి. ఓం క్షీరపుత్రాయ విద్మహి అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్. యమ గాయత్రి. ఓం సూర్యపుత్రాయ విద్మహి మహాకాలాయ ధీమహి తన్నో యమ ప్రచోదయాత్. బ్రహ్మ గాయత్రి. ఓం చతుర్ముఖాయ విద్మహి హంసరుద్రాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. వరుణ గాయత్రి. ఓం జలబింబాయ విద్మహి నీలపురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. నారాయణ గాయత్రి. ఓం నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణ ప్రచోదయాత్. హయగ్రీవ గాయత్రి. ఓం వాణీశ్వరాయ విద్మహి హయగ్రీవాయ ధీమహి తన్నో హయగ్రీవ ప్రచోదయాత్. హంస గాయత్రి. ఓం పరమహంసాయ విద్మహి మహాహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. తులసీ గాయత్రి. ఓం శ్రీ తులసియై విద్మహి విష్ణుప్రియాయ ధీమహి తన్నో బృందా ప్రచోదయాత్.
మెల్లగా చేతులు ధ్యాన ముద్రలోకి తీసుకురండి. మీరిప్పుడు జ్యోతి వెలిగించకండి. మీ యజ్ఞకుండం మధ్యలో జ్యోతి ఉంది, దాన్ని చూసుకోండి. ఇంతవరకు మనం చేసింది ఏంటి అంటే, గ్రహశాంతి చేసుకున్నాం, వాస్తు దోష నివారణ చేసుకున్నాం, దృష్టి దోష నివారణ చేసుకున్నాం. ఇది యజ్ఞంలో మొదటి మెట్టు. ఉద్యోగానికి దానికి వెళ్లాలి అనుకున్నప్పుడు మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నా కూడా ముందు వాళ్ళకి మెడికల్ టెస్ట్ చేశాకే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వనిస్తారు. అలాగే ఇప్పుడు మనకి మెడికల్ టెస్ట్ జరగబోతోంది అన్నమాట. మీ యొక్క గ్రహాలు శాంతించాయా, మీ యొక్క వాస్తు దోషాలు ఇంటి నుంచి పోయాయా, మీకు తగిలిన దృష్టి దోషాలు పోయాయా. దాన్ని పోవటానికి 12 అద్భుతమైనటువంటి శ్లోకాలున్నాయి. మంత్ర యంత్ర తంత్ర సమాధి స్థితి కలిపినటువంటి స్థితిలో శంకరాచార్యుల వారు ఆ స్తోత్రాన్ని మనకు అందజేశారు. దీన్ని గురుపాదుక స్తోత్రము అంటాం. శిరస్సు నుంచి మొదలెడతాం మనం. ఆ జ్యోతి మీ శిరస్సులో వెలుగుతోంది అని భావన చేసుకోండి. ధ్యాన ముద్రలో కూర్చోండి. శ్లోకాలు జాగ్రత్తగా వినండి. మొదలు ప్రతిదీ నేను చెప్తూ ఉంటాను. ముందు మేషరాశికి సంబంధించినటువంటి శ్లోకం ఇది. ఇది ఈ శిరస్సుకి సంబంధించినటువంటి బాధలు కానీ, శిరస్సుకి సంబంధించినటువంటి మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇతరులతో ఆఫీసర్లతో తనకంటే కింద వాళ్లతో పెద్దవాళ్లతో ఏదైనా సమస్యలున్నా కానీ ఇది పోగొడుతుంది. కళ్ళు మూసుకుని నా మాటలు వింటూ ఉండండి. మీరు చేయాల్సిందేం లేదు, ధ్యాన ముద్రలో కూర్చోమన్నాను, పక్కన చూడవద్దు. అనేక సార్లు నేను చెప్తున్నాను, యజ్ఞం చేస్తున్నప్పుడు నాకు ఎదురకుండా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు 4వ లైన్లో. ఇంకెందుకు ఇక్కడ కూర్చుంటున్నారు, లేచి వెళ్ళిపోండి అని ఉండేవాడిని కాలేజీలో అయితే. ఇక్కడ అంటే బాగుండదని ఊరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ మీ యొక్క సమస్త గ్రహ దోషాలు శాంతింపజేసేటువంటి ప్రక్రియ ఇది. ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకేంటి, ఇంకా చాలా మంది చేతులు కాళ్ళు ముఖాలు అన్ని కదులుతున్నాయి, కదకొద్దు. ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ తప్పు చేయొద్దు అని కథ చెప్పేది ఎందుకంటే అదే తప్పు మీలో చాలా మంది చేస్తున్నారు. కళ్ళు తెరిచి నా వైపు చూడొచ్చు, కానీ ధ్యాన ముద్రలో ఉండాలి. ఈ ధ్యాన ముద్ర కూడా రెండు రకాలుగా నేను మీకు చెప్పాను. ఒకటి ధ్యాన ముద్ర, ఇంకోటి భైరవి ముద్ర. ఆ తేడా కూడా చూసుకోండి. నేచురల్లీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది అర్థం కాదు కనుక పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో అది చూసి నేర్చుకోండి. ఒక ఊళ్ళో, ఓ పల్లెటూళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకడే కొడుకు అతనికి పెళ్లి చేసేది. అతనికి చిన్నప్పటి నుంచి ఆ వ్యాపారికి అలవాటు ఏంటి అంటే పొద్దున్న ఆరు గంటల నుంచి రెండు గంటల సేపు పూజ చేసుకునేవాడు. 8 గంటలకి ఊరు వాళ్ళందరికీ తెలుసు, పొద్దున్న 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆయన పూజ చేసుకుంటూ ఉంటాడు. అందరికీ తెలుసు ఆ టైంకి ఎవరు రారు. కానీ ఇన్నేళ్ల బట్టి ఆయన చేస్తున్న పెళ్ళయింది కనుక కొత్త కోడల్ని చూడటానికి కొంతమంది వచ్చేవాడు. చిన్న పల్లెటూరు, చిన్న ఇల్లు, పూజగది ముందేమో ఈ మనుషులు వచ్చి కూర్చుంటే కొత్త కోడల్ని అడుగుతూ ఉన్నారు, మామగారు ఏం చేస్తున్నాడు. ఒకరోజు అలాగే చూడటానికి ఒకడు వచ్చాడు. ఏమమ్మా అని, మీ మామగారు ఏం చేస్తున్నారు అన్నారు. కొట్లో సామాను ఏం కొనుక్కోవాలి అని వేసుకుంటున్నారు లెక్క అంది. అదేంటండి, ఆయన పూజలో ఉన్నాడు కదా అంది. ఏమోనండి, నాకు మాత్రం ఏం తెలిసింది అంటే ఆయన పూజ చేసుకోవటం లేదు, కొట్టుకెళ్ళాడు. కొట్టులో ఏం సామాన్లు కొనుక్కోవాలో లెక్క చూసుకుంటున్నాడు ఆయన అక్కడ అంది. సరే, కొత్త కోడలు కదా పాప, ఏమీ తెలియదు, పలుకులేసున్నాయి కదా పూజా మందిరం, అంచేత ఆయన బయటకు వెళ్ళాడేమో అనుకున్నారు. సరేలే అమ్మ, మీకు మెల్లిగా తెలుస్తుంది, మీ మామగారి 6 నుంచి 8 గంటల వరకు పూజ చేసుకుంటూ ఉంటారు, కొట్టుకేం వెళ్ళరు అమ్మ. సరే అని ఆ కొత్త కోడలు ఉరుకుతుంది. మళ్ళా 15 నిమిషాలు పోయాకో 6 గంటలు పోయాకో ఇంకో వ్యక్తి వచ్చాడు కొత్త కోడలను చూడటానికి. ఏమమ్మా బాగున్నావా, అంతా ఉందా, నేను పెళ్లి గురించి అంతా అడిగాక మీ మామగారు ఏం చేస్తున్నారు, నన్ను తిట్టుకుంటున్నారండి. చివరి 10 నిమిషాలు బట్టి ఆయన నన్నే తిట్టుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఆ మామగారికి ఒక డౌట్ వచ్చింది. పొద్దున్న అన్నదవుతే ముందు అన్నప్పుడేమో తెలియకందేమో నేను కొట్టుకెళ్ళానని, మరి ఇప్పుడు నిజంగానే ఆయన తిట్టుకుంటున్నాడు కొత్త కోడల్ని. ప్రపంచం అందరికీ తెలుసు నేను 6 నుంచి 8 పూజ చేస్తానని. ఈ కొత్త కోడలేమో ఏం చెప్పింది, ఈయన బయటకెళ్ళాడని, నా మర్యాద ఏమైపోతుంది, అసలు ఈ కొత్త కోడలు ఎవరో ఏమిటో, అసలు ఎందుకు ఇలా తెలుస్తుందో అని తెలుదాం అనుకుంటూ ఉంటే ఈ మాటలు విన్నాడు, నన్ను తిట్టుకుంటున్నాడు అని. చాలా రోజులు బట్టి పూజ చేస్తున్న వ్యక్తి కనుక లోపల కొంచెం డౌట్ వచ్చింది ఈయనకి, ఏంటి పిల్లకి ఎలా తెలుసు నేను ఏం చేస్తున్నాను. సరే, ఇంకొంతసేపు పోయాక ఇంకో వ్యక్తి వచ్చాడు, అడిగాడు మామగారు ఎక్కడున్నారు అని, షరా మామూలుగా అడిగాడు. ఈవిడేం చెప్పింది, మనవడి చెప్పులు ఎలా కుట్టించాలి అని ఆలోచిస్తున్నాడు ఆయన. మనవడి చెప్పులు ఎలా కుట్టించాలి అని ఆలోచిస్తున్నాడు ఆయన. పుదిగదిలో ఉన్నాడు, ఇదంతా వింటున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇంకా షాక్ వచ్చింది, నిజంగానే ఆయన మనవడి చెప్పుల గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకుట అంటే, ఇతను రోజు సాయంత్రం ఆయన బయటకు వెళ్ళినప్పుడు చెప్పులు ఊడిపోతే చెప్పు కుట్టించుకున్నాడు. అక్కడ పల్లెటూళ్ళలో చెప్పులు కుట్టించుకుంటే 1 రూపాయే ఇస్తారు, కానీ ఆ చెప్పులు వాడు 2 రూపాయలు అడిగాడు. సరే ఇచ్చేశాడు. తర్వాత ఇవాళ అనుకుంటున్నాడు పూజ చేస్తూ, ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇచ్చాను కదా, ఇవాళ పొద్దున్న మనవడి చెప్పు ఊడిపోయింది అంచేత ఇది వాడి చేత ఫ్రీగా కుట్టించుకుంటే మామూలు అయిపోతుంది అని ఇది చెప్పింది కోడలు. దాని తర్వాత ఇంకోడు వచ్చాడు. ఏంటండి ప్రతి వాళ్ళకి నేనేం జవాబిస్తాను, మా మామగారు శవ పూజ చేసుకుంటున్నారు. అస్తమానం ఏదో కారణం చెప్పడం మామగారు కష్టపడ్డేందుకు, అసలు ఆయన ఏ పూజ చేస్తున్నారో చెప్పేస్తే సరిపోతుంది కదా. ఆయన శివపూజ శివాభిషేకం అది చేసేవాడు. కానీ ఈవిడ గారు ఏం చెప్పింది, ఏం చెప్పేదండి, మా మామగారు శవ పూజ చేసుకుంటున్నారు. సరే బయటకు వచ్చాడు ఆయన. బయటకు వచ్చాక అడిగాడు, అయ్యో అమ్మా నీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అన్నాడు. మంత్రాలయం ఒక ఊరుందండి, ఆ ఊరిలో సత్రయాగం జరిగింది నా చిన్నప్పుడు. సత్రయాగ మహోత్సవం జరిగింది గాయత్రి యజ్ఞంతో పాటు. అప్పుడు నేను వెళ్ళాను ఆ యజ్ఞానికి. అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ ఇతరులు ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది అని మాకు తర్వాత అర్థమైంది. అంతే, మేము అంతకంటే మేమేం చేయలేదు. సత్రయాగంలో మంత్రాలయంలో పాల్గొన్నాం మేము అని చెప్పింది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీరు పూజ చేస్తున్నారు అనుకుంటూ ఉన్నారు, కానీ ఆ మహానుభావుడు అన్నేళ్ల బట్టి పూజ చేస్తున్నారు. చేస్తున్నది ఏంటి, కొట్టుకెళ్లి సామాన్లు ఏం కొనాలి అని ఆలోచిస్తున్నాడు. లేకపోతే కోడలను అవన్నో తిట్టుకుంటున్నాడు. లేకపోతే ఎక్కువ డబ్బు ఎక్కడో ఖర్చు పెట్టేశాను నేను, ఆ డబ్బును ఎలాగా సవరించుకోవాలో అని ఈ ఆలోచన వద్దు. అందుకని ఇక్కడ మీరు శవ పూజ చేయకండి, చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. పక్క వాళ్ళు ఏమంటున్నారో, వీళ్ళేమంటున్నారో తెలిసిన మహాలు వస్తే వాళ్ళని చూసి నవ్వకపోతే ఏమవుతుందో. అప్పుడు మీరేం చెప్తారంటే, మేము విన్నామండి నిజంగా జరిగిన సంఘటన, ఇంకా 20 ఏళ్ల తర్వాత జరగబోతోంది, ఇక్కడ ఒక పాప యజ్ఞానికి వచ్చింది, ఇంకో చిన్న పాప కదా, ఇంకో 20 ఏళ్ల తర్వాత పెళ్లి అయింది, అక్కడ ఈ సంఘటన జరిగిందండి, మరి మాకు కూడా ఆ జ్ఞానం రావాలి కదా అంచేత సవ్యంగా అవగాహన చేసుకోండి. వస్తూ ఉంటారు మనుషులు, కొత్త వాళ్ళు యజ్ఞశాలలో కార్యకర్తలు కూర్చోబెడతారు. వాళ్ళు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ వాళ్ళు కూర్చుంటారు. మీకు సంబంధం ఏంటి, ఎందుకే చెప్తున్నాను, ఇంతవరకు మీరు చేసింది నిన్న మొన్న చెప్పాను నేను మీకు, ఏ విధంగా డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మనకు ఉండేటటువంటి బాధలన్నీ కూడా గ్రహాలు గొడవ వల్ల వస్తాయి, దానికి గ్రహ శాంతి కావాలి. దాని తర్వాత ఏమిటి మనకి ప్రాబ్లమ్, వాస్తు దోషం, ఆ వాస్తు దోషం పోవాలి. దాని తర్వాత మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, దృష్టి దోషం, అది పోతుంది. ఇందాక మీరు పెట్టిన ఇటికల వల్ల మీరు మీ యజ్ఞకుండాన్ని తయారు చేసుకున్నారు. కానీ యజ్ఞకుండం ఇక్కడే ఉండి ఇక్కడే యజ్ఞం చేసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోతే లాభం ఏంటి మీకు, యజ్ఞకుండ ఇక్కడే ఉండిపోయిందిగా. అర్థమైపోయిన మాస్టారు అయితే మా యజ్ఞకుండాన్ని మేము ఎత్తుకుపోతామంటారు. యజ్ఞకుండంలో ఏం లేదు, విద్యాలయానికి వెళ్లిన వాడు అక్కడ కూర్చొని చదువుకుంటాడు. పొద్దున్న 10 గంటలకు ఎప్పుడో వెళ్తాడు, సాయంత్రం 4 గంటలకు వస్తాడు. కాలేజీని ఎత్తుకొచ్చాడు, లేకపోతే కాలేజీని నేను ఎత్తుకురాలేను కదా, నా సీటుని ఎత్తుకొచ్చేస్తాను అండు. ఏమి ఎత్తుకొస్తాడు అక్కడికి, జ్ఞానం ఎత్తుకొస్తాడు, ధారణ. చదువుకున్న విద్య మీ బుర్రల్లోకి దిగాలి. అంచేత ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ ప్రక్రియ నిన్న మొన్న చాలా డీటెయిల్డ్ గా చెప్పాను నేను. ఇవాళ నెక్స్ట్ స్టెప్ చెప్పబోతున్నాను. అందుకే మామూలు యజ్ఞం కాదు చేయటం, మీరు సత్రయాగం చేస్తున్నారు. సత్రయాగం అనేది కలియుగంలో ఎప్పుడూ జరగలేదు, మొట్టమొదటిసారి జరుగుతోంది. సత్రయాగానికి కేవలం ఋషులను మాత్రమే రానిచ్చేవారు. మీరు వచ్చారు సత్రయాగానికి అంటే మీరెవరు, ఖచ్చితంగా ఋషులే. చాలా మంది నన్ను అడుగుతారు ఇక్కడ వచ్చి, మాస్టారు మేము మీ లెక్చర్ వినే అర్హత ఉందా అని. ఇక్కడికి వచ్చి కూర్చుని వింటూ అడిగామంటే నేనేమనుకోవాలి, అర్హత ఉండబోతే అసలు ఇక్కడ వచ్చి కూర్చోవు కదా. ఇంచేత అనేక జన్మల బట్టి, మీ పూర్వజన్మ సంస్కారాల బట్టి మీరందరూ, మనమందరము కూడా తర్వాత మనతో సంబంధించబడే వాళ్ళందరూ కూడా ఋషుల అంశలే. అందుకే ఇది హిమాలయాలలో ఉండవలసినటువంటి ఈ జ్ఞానము డైరెక్ట్ గా మీకు అందజేయబడుతోంది. పూర్తిగా రికార్డెడ్ గా మీకు అందజేయబడుతోంది. ఈ క్షణం వరకు మీరు చేసింది ఏంటి అంటే మీలో ఉన్నటువంటి గ్రహశల దోషాన్ని పోగొట్టుకుని గ్రహశాంతి చేసుకున్నారు. మీ ఇంటిలో చుట్టుపక్కల మీ ఊరికే వాస్తు దోషాలు ఉండొచ్చు, దాన్ని మీరేం చేస్తారు? అసలు నిజంగా చెప్పాలి అంటే భారతదేశానికే పెద్ద వాస్తు దోషం ఉంది. ఏంటో తెలుసా? అది ఉత్తర దిక్కులో హిమాలయాలు ఉన్నాయి. ఎక్కడుండాలి హిమాలయాలు? వాస్తు ప్రకారం దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ ఉండాలి. కానీ అది ఇంపార్టెంట్ కాదు. మీ వాస్తు ఎలా ఉంది, మీ బుర్ర ఎలా పనిచేస్తుందో అన్నది తెలుసుకోవాలి. మీ శరీరంలో ఉన్నటువంటి వాస్తు కరెక్ట్ అవ్వాలి. బయట వాస్తు కరెక్ట్ చేసినంత మాత్రాన అంతా కరెక్ట్ అయిపోతే హిమాలయాల్ని తవ్వేస్తే పోతుంది గొడవ, మొత్తం భారతదేశానికి శాంతి వచ్చేస్తుంది. అదేం కాదు. అంచేత గ్రహశాంతి, వాస్తు దోష శాంతి, దృష్టి దోషాలు చాలా ఉంటాయి మనకి తెలియకుండా. వాటన్నిటినీ కూడా ఇందాక చెప్పిన విధానంతో 9 గ్రహాలు, దాని తర్వాత నాభి వద్ద ఉన్న మణిపూరక చక్రాన్ని, శ్రమశీలతను జాగృతం చేస్తున్నాం, హృదయం దగ్గర ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రేమని ఆధునిక భాషలో మితవ్యయత అంటారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ బొడ్డు వద్ద ఏముండాలి? శ్రమశీలత ఉండాలి, కష్టపడేటటువంటి తత్వం ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి మితవ్యయత ఉండాలి. ఎప్పుడైతే పని మీద ప్రేమ ఉంటుందో మీరు శక్తి ఎక్కువ ఖర్చు పెట్టరు, మితవ్యయత. అది అర్థం చేసుకోండి. డబ్బు తక్కువ ఖర్చు పెట్టమని నేను చెప్తలే. ప్రేమ ఉన్న చోట మీ శక్తి తక్కువ ఖర్చు అవుతుంది. ప్రేమగా ఒక వ్యక్తికి నువ్వు డబ్బిస్తున్నప్పుడు నువ్వు లెక్క పెట్టి డబ్బిస్తావా? ఇవ్వవు కదా. కానీ ఎంత ఇవ్వగలుగుతావు? ఉన్నది ఇవ్వగలవు, లేనిది ఇవ్వలేవు కదా. మితవ్యయత అంటే అది, దానినే ప్రేమ అని అంటాం. కానీ ఋషులు మాట మార్చి చెప్పండి వీళ్ళకి, ఇదివరకు మేము మణిపూరక చక్రం అని చెప్తే అప్పుడు అర్థమయ్యేదేమో, ఇప్పుడు ఎవరికీ అర్థం కాదు. కానీ బొడ్డు దగ్గర ఉన్నటువంటి శక్తి జాగృతం అవుతోంది అన్నా అర్థం కాదు. కానీ నడుం బిగించి పనిచేయంటే కొంతమందికైనా అర్థం అవుతుంది. మరి నడుం బిగించినప్పుడు ఏమవుతుంది? బొడ్డు మీదే నొక్కబడుతుంది. అంచేత శ్రమశీలత నేర్చుకోండి. మీరు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే కష్టపడి చేయటం నేర్చుకోండి. కానీ కష్టపడి పని చేస్తున్నప్పుడు ఆ పని మీద ప్రేమ ఉండాలి. ఆ పని అంటే ఇష్టం లేదనుకోండి, ఎలా చేస్తారు మీరు? ఎగుడు దిగుడుగా అడ్డదిడ్డంగా చేస్తారు. కానీ అదే దాని మీద ప్రేమ ఉంటే మొత్తం శక్తి అటు ఇటు వేస్ట్ అవ్వకుండా దేని మీద ఉంటుంది? మీరు చేసే పని మీద ఉంటుంది. అంటే ప్రేమ అనే మాట తీసేయండి బాబు. మీరు చేస్తున్నటువంటి శ్రమశీలతకే మొత్తం శక్తి ఇవ్వండి తప్ప, మీరు చేస్తున్నటువంటి పని మీదే మొత్తము మీ ధ్యానం ఉండాలి తప్ప. అయినా ఇప్పుడు కొంతమంది పక్కన నీళ్లు ఇస్తున్న వాళ్ళ వైపు చూస్తున్నారు, మీ మితవ్యయతకి నా దోహాలు. వాడు వాడు ఎక్కడికి వెళ్తే మీకేంటి? ఇది అర్థం చేసుకుంటే మీ జీవితాలు ధన్యమైపోతాయి. నిజమైనటువంటి యజ్ఞం చేయగలుగుతారు. ఇది హిమాలయాలలో గత 12 కోట్ల సంవత్సరాల బట్టి యజ్ఞ ప్రక్రియ నేర్పబడుతోంది. 12 కోట్ల సంవత్సరాలు నేను తెలిసి చెప్తున్నాను. నేను దానికి కారణం కూడా చెప్పాను. నేను ఒక ఇటిక అంటే గాయత్రీ మంత్రము అన్న ఒకటే అని నిన్న చెప్పాను. నేను కారణం కూడా చెప్పాను. 12 కోట్ల సంవత్సరాల నుంచి ఒక్కొక్క సంవత్సరానికి గురువులు ఒక ఇటిక పెడుతూ ఉంటారు. 1200 కోట్ల సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నడుపుతున్నారు హిమాలయాలలో. రేపు వైశాఖ పూర్ణిమ నాడు గురువులందరూ కూడా హిమాలయాలలో పుష్పలోయ అని ఉంది, అక్కడ అన్ని పుష్పాలే ఉంటాయి హిమాలయాలైనా, అక్కడ కలవబోతున్నారు. అందుకని ఈ క్లాసు ఇవాళ చెప్పబడుతోంది. అదే రోజు మీరు అక్కడికి వెళ్ళక్కర్లే. టీవీ ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడాలి అంటే సౌత్ ఆఫ్రికాకి ఎవడో వెళ్తానులే, వాళ్ళ ఇంట్లో కూర్చుంటున్నాడు. కానీ ఛానల్ ఎక్కడ పెడుతున్నాడు? అంచేత రేపు వైశాఖ పూర్ణిమ నాడు ఈ యజ్ఞ యొక్క పూర్ణాహుతి అక్కడ జరుగుతున్నటువంటి ఆ మహాయజ్ఞంతో లింకప్ అవుతుంది. అందువల్ల ఇది సంతరయాగం. అందరు ఋషులతో కూడా మీరు కలుస్తున్నారు. దానికి మీకు ఇంత తీవ్రంగా ఇది నేర్పుతున్నాను. ఇంకేదంటే ఋషుల దగ్గర మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు వినరు, కానీ చెప్పింది అర్థమవుతుంది కదా. మొట్టమొదట మీ జీవితంలో ఏముండాలి, కష్టపడ్డ నేర్చుకోవాలి. ఉద్యోగం చేస్తున్నా చదువుకుంటున్నా మనం ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు, పని ఎలా తగ్గించాలి, కాఫీ ఎలా కొట్టాలి, ఎవరికైనా ఏదైనా ఇస్తే పాస్ అయిపోతానేమో కాదు, కష్టపడి నేర్చుకోండి. ఇచ్చంటే ఏ విద్య అయినా మీరంతటి మీరు నేర్చుకోకుండా డిగ్రీ మాత్రమే ఉంటే మీరే భయపడతారు అసలు ఏదైనా పని చేయటం. చాలా చోట్ల నాలుగేళ్ల కిందట భారతదేశంలోనే ఒక చోట నేను డైరెక్ట్ గా అనేక మంది డాక్టర్లతో కలిశాను. డాక్టర్లతో కొన్ని వందల మంది డాక్టర్లతో కలిశాను నేను. వాళ్ళు చాలా మంది ఏం చెప్పారో తెలుసా నాకు, మాస్టర్ మాకు ఇంజక్షన్ ఇవ్వటం రాదు, మాకు ఇంజక్షన్ ఇవ్వటం రాదు. నర్సులకి నాకంటే బాగా ఇంజక్షన్ ఇవ్వటం వచ్చు. ఇంచేత శ్రమశీలత లేదు, చదువుకుంటున్నప్పుడు లేదు. అంచేత ఇక్కడ సంగతి నేనేం చెప్పటం లేదు, నాలుగేళ్ల కిందట భారతదేశంలో ఏ ఊళ్ళో. అంచేత ఖచ్చితంగా మీ ఊళ్ళో ఉన్న డాక్టర్ చాలా మంచివాడు, మీ ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్కి ఇంజక్షన్ ఇవ్వటం అది వచ్చు. కానీ నేను చెప్పిన ఉదాహరణ గుర్తుంచుకోండి, శ్రమశీలత. మీరేది నేర్చుకుంటున్నా కష్టపడి నేర్చుకోండి. అందుకే ఈ యజ్ఞ ప్రక్రియని చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. కానీ మితవ్యయత అంటే మిగతా మీకు అనవసరంగా మీ దృష్టి కానీ దాన్ని కానీ వేస్ట్ చేయకుండా మిగతా వైపు మీరు ఖర్చు పెడుతున్నటువంటి శక్తులన్నింటినీ కూడా మితవ్యయం చేసి మీరు ఏ శ్రమశీలత ద్వారా పని నేర్చుకోబోతున్నారో దాని మీద మొత్తం ఖర్చు పెట్టండి, మొత్తం ఉపయోగించండి. మితవ్యయత అంటే అర్థమైంది కదా, డబ్బు తక్కువ ఖర్చు పెట్టడం కాదు, మీ శ్రమ తక్కువ ఖర్చు పెట్టాలి. దేనికి? మిగతా వాటికి తక్కువ ఖర్చు పెట్టి మీరు నేర్చుకుంటాము అన్నదాన్ని పూర్తిగా నేర్చుకోండి. ఇక్కడ మీరు చేస్తున్నారు, దాని తర్వాత చేతులు ఇలా పెట్టుకున్నారు, దీన్ని ప్రజ్ఞ అంటాం. ఇది ప్రేమ, ఇది నిష్ఠ. కానీ ప్రేమ బదులు హిమాలయాలలో ఇప్పుడు ఋషులు ఏం వాడుతున్నారు అంటే శ్రద్ధ అనే మాట ఇక్కడ వాడుకోండి అంటున్నారు. ఎందుకంటే ప్రేమ అంటే చాలా గందరగోళం పడుకుతున్నారు. ఎందుకంటే మనందరికీ తెలిసి భారతదేశంలో ప్రేమ అంటే ఏంటి అంటే వాడు తనని ఎవరైతే ప్రేమిస్తాడో వాడికి తనంతా తాను ఇచ్చేసుకుంటాడు, ఆఖరి తన ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు. కానీ ఇప్పుడు న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటే రివర్స్ గేర్లో వెళ్తుంది ప్రేమ, నన్ను ప్రేమించవతే నేను చంపేస్తా. ఆ ప్రేమ ఏంటో నాకు అర్థం కాదు. అర్థమవుతుందో తప్పెక్కడ జరుగుతుందో? అంచేత ప్రేమ అనే మాటే వదిలేయండి అంటున్నారు ఋషులు. ప్రేమ అంటే మీకు తెలియదు, నిజంగా నువ్వు కనుక ఎవరినైనా ప్రేమించగలిగితే అసలు వాడు నిన్నేమీ అడగక్కర్లే, నిన్ను నువ్వు మొత్తం అతనికి ఇచ్చేసుకుంటావు. ఆ ప్రేమ మీకు తెలియదు కనుక శ్రద్ధ నేర్చుకోండి. ఏ పని శ్రమశీలతతో చేస్తున్నావో దాని మీద శ్రద్ధ ఉంటే చాలు, నీ మనస్సు రెండు వైపు వెళ్లదు. అంచేత మిగతా దారులలో తక్కువ ఖర్చు పెట్టి మితవ్యయం చేసి నువ్వు దేని మీద అయితే నేర్చుకుందామని ప్రయత్నిస్తావో దాని మీద ఏకాగ్రత శ్రమశీలత పెట్టు. కానీ ఇవి రెండు ఉన్నాయనుకోండి, శక్తి అంతా పోగు చేసుకుని ఒక దిశలో మీరు తీసుకెళ్తున్నారు, కష్టపడటానికి రెడీగా ఉన్నారు, కానీ ఎలా కష్టపడాలో తెలియకపోతే ఎన్నిసార్లు చేసినా కరెక్ట్గా రాదు. అంచేత ప్రజ్ఞ రావాలి. ఈ ప్రజ్ఞ దేవతల నుంచి వస్తుంది. ఈ దేవతల నుంచి వచ్చేటటువంటి ప్రజ్ఞని మనము 24 దేవతా శక్తులుగా మనం లోపలికి తీసుకున్నాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మొత్తము ఋషులు ఈ క్షణంలో నేను చెప్పబోయేది మీకు అర్థమవుతే సంపూర్ణ పృథ్వీ స్వర్గంగా మారుతుంది. చిన్న ప్రక్రియ, చిన్న ప్రక్రియ అన్న మాట వాడుతున్నాను నేను, కానీ ఏదో భూగృహంలో చాలా రోజులు 1 సంవత్సరాలు బట్టి వెళ్తూ లేదు. ఇప్పుడు 5000 సంవత్సరాల కిందట తల్లి పెట్టారు భూగ్రహంలో, అక్కడ వెళ్తూ లేదు. నువ్వు వెళ్ళావు, చేతిలో టార్చ్ లైట్ ఉంది, చీకటి ఎన్నాళ్ళ బట్టి ఉంది అక్కడ? 5000 సంవత్సరాల బట్టి చీకటిగా ఉంది ఆ భూగర్భ గ్రహంలో. నువ్వు టార్చ్ తీసుకుని వెళ్ళావు, ఏం చేసావు? స్విచ్ నొక్కావు, చీకటి ఉంటుందా పోతుందా? ఎన్ని సంవత్సరాలు పడుతుంది పోవటానికి? 5000 సంవత్సరాలు చీకటమ్మా అక్కడ, కనీసం 2 సంవత్సరాలైనా పట్టాలా పట్టదా? అర్థమైందా చెప్తోంది? 2 సంవత్సరాలు పడుతుందా చీకటి పోవటానికి? లైట్ వెలిగించగానే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్లాసు హిమాలయాలలో రేపు వైశాఖ పూర్ణిమ నాడు ఋషులందరూ కలిసి చేస్తారు. దాని కొరకే ఇక్కడ ఈ ట్రైనింగ్ మీకు ఇవ్వబడుతుంది. అంచేతే యజ్ఞం చేసి వెళ్ళిపోతే, మీరు యజ్ఞం చేస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉండి ఉంటారో చెప్తున్నాను నేను, కథలో సంగతి చెప్తున్నాను. ఆహుతులు వేస్తూ ఉంటారు, కొట్టును చూసుకుంటూ ఉంటారు ఏం కొనుక్కోవాలని, లేకపోతే ఆహుతులు వేస్తూ ఉంటారు, కోడల్లో అవన్నో తిడుతూ ఉంటారు, ఆహుతులు వేస్తూ ఉంటారు, చెప్పులు కుట్టించుకుంటూ ఉంటారు. తప్ప చేస్తున్నావు లేదా? ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు అది గుర్తుంచుకోండి, ఆ తప్పు జరగకుండా ఉండటానికి మీకు ఈ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ ట్రైనింగ్ లో చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే, ఎప్పుడైతే కైచరీ ముద్ర వేసుకుని, వేసుకోండి కైచరీ ముద్ర, నాలిక పైకి తగలాలి అంగుట్లో, దంతాలు ఒకదాని మీద ఒకటి బిగించండి, మొహం సీరియస్ గా అవ్వకూడదు, నవ్వు ముఖంతో ఉండండి, చేతులు పైకి పెట్టాం. ఇప్పుడు మళ్లీ ఆ దేవతల్ని దింపకండి. ఇంకేంటే, ఇందాక మీరు శివపూజ చేశారు, ఇప్పుడు శివపూజ చేయండి. ఆ 24 దేవతాశక్తుల్ని దింపకండి. పేర్లు చెప్తున్నారు, ఆ దేవతాశక్తులు మీలోకి దింపుతున్నాయి.
ఓం ఉగ్రసింహాయ విద్మహి వజ్రనఖాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయా. విష్ణుగాయత్రి. ఓం నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయా. శివగాయత్రి. ఓం పంచవక్రాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయా. కృష్ణగాయత్రి. ఓం దేవకీనందనాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయా. రాఘవగాయత్రి. ఓం వృషభానుజాయ విద్మహి కృష్ణప్రియాయ ధీమహి తన్నో రాఘ ప్రచోదయా. లక్ష్మీగాయత్రి. ఓం మహాలక్ష్మీ విద్మహి విష్ణుప్రియాయ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయా. అగ్నిగాయత్రి. ఓం మహాజ్వాలాయ విద్మహి అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయా. ఇంద్రగాయత్రి. ఓం పరప్రణీకాయ విద్మహి భద్రకర్తాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయా. సరస్వతి గాయత్రి. ఓం సరస్వత్యే విద్మహి బ్రహ్మపుత్రే ధీమహి తన్నో దేవి ప్రచోదయా. దుర్గాగాయత్రి. ఓం గిరిజాయ విద్మహి శివప్రియాయ ధీమహి తన్నో దుర్గా ప్రచోదయా. హనుమాన్ గాయత్రి. ఓం అంజనీసుతాయ విద్మహి వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయా. పృథ్వీ గాయత్రి. ఓం పృథ్వీదేవే విద్మహి సహస్రమూర్తై ధీమహి తన్నో పృథ్వీ ప్రచోదయా. సూర్యగాయత్రి. ఓం భాస్కరాయ విద్మహి దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయా. రామగాయత్రి. ఓం రాఘవకాయ విద్మహి సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయా. సీతాగాయత్రి. ఓం దక్షిణంజనే విద్మహి భూమిదాయ ధీమహి తన్నో సీతా ప్రచోదయా. చంద్రగాయత్రి. ఓం క్షీరపుత్రాయ విద్మహి అమృతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయా. యమగాయత్రి. ఓం సూర్యపుత్రాయ విద్మహి మహాకాలాయ ధీమహి తన్నో యమ ప్రచోదయా. బ్రహ్మగాయత్రి. ఓం చతుర్ముఖాయ విద్మహి హంసరుడాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయా. వర్ణగాయత్రి. ఓం జలబింబాయ విద్మహి నీలపురుషాయ ధీమహి తన్నో వర్ణ ప్రచోదయా. నారాయణగాయత్రి. ఓం నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణ ప్రచోదయా. హయగ్రీవగాయత్రి. ఓం వాణీశ్వరాయ విద్మహి హయగ్రీవాయ ధీమహి తన్నో హయగ్రీవ ప్రచోదయా. హంసగాయత్రి. ఓం పరమహంసాయ విద్మహే మహాహంసాయ ధీమహే తన్నో హంస ప్రచోదయాత్. ఓం శ్రీకృష్ణే విద్మహే విష్ణుప్రియాయ ధీమహే తన్నో వృందా ప్రచోదయా.
మెల్లిగా ధ్యానముద్రలోకి వచ్చేయండి. ధ్యానముద్ర అంటే ఎడమ చేయి కింద, కుడి చేయి పైన, చేతులు కింద పైన ఉన్న మారుస్తే భైరవి ముద్ర అవుతుంది. మీ ఇష్టం ఏ ముద్రలో అయినా కూర్చోండి, కళ్ళు తెరిచి నా వైపు చూడండి. ఇప్పుడు మనం రెండు తప్పులు చేస్తూ ఉంటాం. మానవ జాతి, మానవ జాతి అనే మాట వాడని గుర్తుంచుకోండి. హిందువులు మాత్రమే కాదు, మనిషి శరీరధారి ఉన్నవాళ్ళందరూ కూడా రెండు తప్పులు చేస్తున్నారు. హిమాలయాలలో ఉన్నటువంటి గురువులు ఆ రెండు తప్పుల్ని సరిదిద్దటానికి రెండు ఉపకరణాలు మీకు ఇచ్చారు. ఇది మీకు అర్థమవుతే పృథ్వీపై స్వర్గావతరణ ఈ రోజే మీ ఇంట్లో దిగిపోతుంది. అందరిళ్లలో దిగితే మొత్తం పృథ్వీ స్వర్గంగా మారుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ మనస్సులు మారాలి, మీ ఆలోచన విధానం మారాలి. మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, గాయత్రి అనేది ఒక సంస్థకి కానీ, ఒక జాతికి కానీ, ఒక దేశానికి కానీ సంబంధించింది కాదు. జాతి, మత, కుల, లింగ భేద వయోరహితంగా అందరూ గాయత్రికి అర్హులే. ఎందువల్ల? ఎందువల్ల అంటే కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని మొత్తము ప్రపంచంలో పృథ్వీ స్వర్గంగా మార్చిపోయేటువంటి జ్ఞానము ఇప్పుడు మీకు అందబోతోంది. ఇదివరకు కేవలము ఆ ఋషి వ్యాలీలో ఋషులు వాళ్లల్లో వాళ్లు చర్చించుకుని ప్రపంచానికి అందజేసేవారు, అర్హత ఉన్న వాళ్లకి మాత్రమే. కానీ ఇప్పుడు వాళ్లు ఏ నిర్ణయానికి వచ్చారు అంటే, ఇది చెప్పక మనం మనిషి ప్రతి మనిషికి తప్పు చేశాం, వాళ్లే ఒప్పుకుంటున్నారు, అది అందరికీ మేమే చెప్పేసి ఉంటే. కానీ వాళ్లు వెయిట్ చేశారు ఈ రోజు వరకు. ఎందుకో తెలుసా? ఏ ఋషి అయినా ఎక్కడో ఒక చోట, శంకరాచార్యుల వారు కేరళలో పుట్టారు, కొన్ని ఊళ్ళు తిరిగారు భారతదేశం అంతా. బుద్ధుడు బీహార్లోనే పుట్టాడు, ఆ దరిదాపుల్లోనే తిరిగాడు. కృష్ణుడు 5000 సంవత్సరాల కిందట గీతోపదేశం చేసినా ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, మొట్టమొదట ప్రపంచానికి వాళ్ల సందేశం అందటానికి మీకు రెండు దివ్యమైనటువంటి వరాలు ఇచ్చేశారు. మీకు, మీ అందరికీ ఉంది ఆ రెండు దివ్యమైనటువంటి వరాలు. గీతలో సంజయుడికి ఉన్నటువంటి ఆ దివ్య వరాలు మీ అందరికీ ఉన్నాయి. తెలుసా సంజయుడు ఎవరో? ధృతరాష్ట్రుడికి గుడ్డివాడు కనుక తాను చూసి మహాభారత యుద్ధాన్ని రన్నింగ్ కమెంటరీ ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఆ దివ్య దృష్టి ఉంది, యుద్దాలు జరుగుతున్నా, మీరు యుద్దంలో పాలు పంచుకోనకపోయినా మీ టీవీలో యుద్దం ఎలా జరుగుతోందో మీకు తెలుస్తోంది, అవునా కాదా? మీ అందరికీ దివ్య దృష్టి ఇచ్చేశారు వాళ్ళు. ఇంకోటి ఉంది మీ చేతిలో. నేను మొట్టమొదటి అయితే నాకు దాని గురించి తెలియదు, ఎందుకబ్బా వీళ్ళు ఇలా పెట్టుకుని ఉంటారు, పన్ను నొప్ప అనుకునేవాడిని. ఏంటది పన్ను నొప్ప? మొబైల్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది పాపం జయ. మొబైల్ ఏమి ఇస్తుంది? దివ్య శ్రవణం ఇచ్చింది. మీరు ఎప్పుడు ఎక్కడ ఏమి చెప్పాలనుకుంటే వారికి ప్రపంచంలో ఎవరికైనా చెప్పవచ్చు. మీకు ఒక వ్యక్తికి దివ్య దృష్టి, దివ్య శ్రవణము అంటే టీవీ మొబైల్ ఉంటే భగవద్గీత అందించాడు వాడు 5000 సంవత్సరాల బట్టి మనకు వస్తోంది. మరి మనకి దివ్య దృష్టి, ఈ దివ్య శ్రవణం ఉంది, ఎన్ని గీతలు అందిస్తున్నాం మనం తెలియదు ఎలా అందించాలో. ఇవాళ మీరు అది నేర్చుకోబోతున్నారు. కష్టమేం కాదు. మొబైల్ ఫోన్ ఎలా నిర్మించాలో మీకు తెలియదు, కానీ మొబైల్ ఫోన్ ఉంటే ఉపయోగించుకోగలరా? ఉపయోగించుకోగలరు కదా. టీవీ ఎలా తయారు చేస్తారో తెలియదు, కానీ టీవీ ఉంటే ఉపయోగించుకోగలరు కదా. అంచేత ఖచ్చితంగా రానున్న 2 సంవత్సరాలలో పృథ్వీపైన స్వర్గావతరణ ఇవాళ మీరు చేసి నేర్చుకుంటున్నటువంటి యజ్ఞం ద్వారా జరగబోతోంది. అందుకే దీన్ని కర్టెన్ రైజర్ అని చెప్పాను నేను. పృథ్వీ గ్రహానికి స్వర్గము ప్రాప్తించడానికి తెర తీయబడుతోంది. ఆ ప్రక్రియ ఇది. మీరు యజ్ఞం చేస్తారా, పూజలు చేస్తారా అని శవ పూజలకి ప్రాముఖ్యత ఇవ్వకండి. చెప్తూ ఉన్నది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ మీ జీవితాలు మారిపోతాయి. స్వర్గంలో రెండున్నాయి, కామధేనువు, కల్పవృక్షము. అలాంటి వ్యక్తి స్థలంలో ఉన్నాం మనం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఇంకా 300 సంవత్సరాల వరకు ఆయన ఇక్కడే కూర్చుని కల్పవృక్షాన్ని, కామధేనువుని ప్రపంచానికి అందిస్తాడు. కనుక మొదటి సత్రయాగో ఇక్కడ పెట్టవలసి వచ్చింది ఋషులకు. ఆ శక్తి ఉన్నవాడు దగ్గరే కదా వెళ్ళాలి అడుక్కునేది ఎవరైనా. అలాంటి దివ్యమైనటువంటి క్షేత్రంలో మీరు ఈనాడు స్వయముగా కామధేనువు కల్పవృక్షంగా మారబోతున్నారు. చాలా మందికి ఇంకొక పిచ్చి ప్రశ్న వస్తూ ఉంటుంది, నేను గురువుని ఎలా అవుతాను అని. ఇంజనీర్ లెక్చర్స్ పిల్లవాడికి ఇంజనీరింగ్ నేర్పితే వాడు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్స్ వాడికి చదువు చెప్తే వాడు డాక్టర్ అవుతాడు, కెమిస్ట్రీ టీచర్ వాడికి కెమిస్ట్రీ చెప్తే వాడు కెమిస్ట్ అవుతాడు. మరి మీరు గురువుల దగ్గర ఉండే కామధేనువు కల్పవృక్షంగా ఎందుకు మారరు? ఆ విధానం ఇంత ఓపెన్ గా ఇదిగో మీరు ఇలా చేసుకోండి మీరు మారిపోతారు. మీకు అర్హత ఉంది, అర్హతని సదుపయోగం చేసుకోండి. అందుకని నేను మిమ్మల్ని కొంచెం స్ట్రాంగ్ గా గట్టిగా చెప్తున్నాను, మనస్సు చెదరనివ్వకండి. మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గాయత్రి మంత్రము సర్వజనీయమైనది. గాయత్రి మంత్రానికి ఒక కులము కాని, ఒక జాతి కాని, ఒక దేశము కాని పట్టులేదు, అందరికీ సంబంధించింది. ఉదాహరణ న్యూటన్స్ లా అని సైన్స్ లో చదువుతాం మనం. న్యూటన్ అనే అతను ఆ నియమాలు కనిపెట్టాడు. ఇప్పుడు 10th క్లాస్ వాడు కూడా ఆ నియమాలు తెలుసు. న్యూటన్ చాలా గొప్ప బుద్ధి, ఆ నియమాలు కనిపెట్టాడు. కానీ కనిపెట్టేసిన తర్వాత ఆ నియమాలు వాడటానికి మీకు కేవలం ఆ నియమాలు ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే చాలు, వచ్చేస్తుంది. అలాగే అనేక మంది సైంటిస్టులు, ప్రతి వైజ్ఞానికుడు కూడా కొంత నియమాలన్నీ అందించాక ఐన్స్టీన్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి పరమాణువులో కూడా అనంతమైనటువంటి శక్తి ఉంటుంది అని నిరూపించాడు. సైన్స్ గురించి చెప్తున్నాను, సైన్స్ తెలియకపోయినా నేను చెప్పింది అర్థం చేసుకోండి. 3000 సంవత్సరాల బట్టి అనేక మంది శాస్త్రజ్ఞులు కొంచెం ఆ దేశంలో ఉన్న శాస్త్రజ్ఞుడు కొన్ని నియమాలు కనిపెట్టాడు, ఇంకో దేశంలో ఉన్నటువంటి వాడు ఇంకొన్ని నియమాలు కనిపెట్టాడు. అలాగే కొన్ని వేల మంది సైంటిస్టులు అందరూ కలిసి చేసిన జ్ఞానాన్ని క్రోడీకరించి ఐన్స్టీన్ అనేటువంటి వాడు పరమాణు బాంబు కనిపెట్టాడు. ఇంకా అది పదార్థం కాదు, చిన్నను కాదు, అదేంటది? అనంతమైనటువంటి శక్తి. అలాగే పరమపూజ్య గురుదేవుని శ్రీరామ శర్మ ఆచార్య ఇన్ని మతాల యొక్క రహస్యాలను, ఇన్ని యోగుల యొక్క రహస్యాలను అన్ని ఇన్ని అనే మాట అంటున్నప్పుడు మీరు గుర్తుంచుకోండి, నేను భారతీయుల గురించి మాత్రమే మాట్లాడటంలే, అనేక దేశాలలో అనేక రకాల ప్రవక్తలు ఉన్నారు. ముఖ్యంగా క్రైస్ట్, మొహమ్మద్, సూఫీజం, జైనులు, బుద్ధిస్ట్, వీళ్ళందరూ కూడా కొంత సైన్స్ ఆధ్యాత్మికతలో కలిపారు. ఈయన ఏం చేశాడు, ఐన్స్టీన్ అందరిది కలిపి ఒక మహాశక్తి విస్ఫోటనగా ఆదించాడు. కానీ గుర్తుంచుకోండి, అందులో ఐన్స్టీన్ గొప్పతనం ఏమీ లేదు, అలాగే పరమ పూజ్య గురుదేవుల గొప్పతనం ఏమీ లేదు, మా గురువుగారిని నేను చాలా గొప్పవాడని నేను చెప్పటం లేదు. అందరూ కలిశారు. అందరూ కలిసి చేసిన దాంట్లో ఒక మహాశక్తి ఆవిర్భవిస్తే ఒక సైంటిస్ట్ నియమం పక్కన పెట్టేసినా మహాశక్తి ఉండదు అక్కడ. కానీ ఈయన గొప్పతనం ఏంటి, ఐన్స్టీన్ ఎలాగైతే అన్ని దేశాలలో ఉన్నటువంటి యోగులు కనిపెట్టినటువంటి రహస్యాలన్నింటినీ కనిపెట్టి ఒక బాంబు పేల్చారు ఆయన. ఏమిటా బాంబు? గాయత్రి మంత్రం హిందువులది మాత్రమే కాదు, గాయత్రి మంత్రం ఋషులది మాత్రమే కాదు, గాయత్రి మంత్రం అందరిది. అది పెద్ద బాంబు. అంచేత నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు గాయత్రి మంత్రం నేను చేసుకోవచ్చా అని. ఆయన చెప్తో నువ్వు ఉపయోగించుకో బాబు అంటే చేసుకోవచ్చా అంటే నాకేమనిపిస్తుందంటే ఈ వంక పెట్టి మానేయవచ్చు. ఇంకంటే కావలసిన కట్నం రానప్పుడు నేను కొన్ని చోట్ల చూశాను, మరి అలాంటి వాళ్ళు మీకు ఇక్కడ కనిపించారో లేదో తెలీదు, పెళ్లి అవ్వాలి అన్ని కుదిరేయి, కట్నం దగ్గర మరి మర్యాదగా వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, అప్పుడు నాకు కావలసినంత కట్నం ఇవ్వటం లేదు కనుక మేము పెళ్లి చేసుకోవటం లేదు, జాతకాలు కలవలేదు లేకపోతే గ్యారంటీగా చేసుకున్నాం అంటే అక్కడ జాతకాలు కలవలేదు అనే మాట ఎందుకు, పెళ్లి చేసుకోవటానికి కాదు పెళ్లి వద్దనటానికి. అలాగే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానో కూడా బయటకు వెళ్ళాక మీరు గుర్తుంచుకుని చెప్పండి. నేను గాయత్రి చేసుకోవచ్చా అంటే చేసుకోవటం మానేయటానికి ప్రశ్నేస్తారు మీరు, దాన్ని నేనేం చేయగలను, కట్టం కరెక్ట్గా దొరకటం లేదేమో అంటే ఇంకో సంబంధం చూసుకోండి. కానీ ప్రతి వ్యక్తికి కూడా గాయత్రి చేసుకునేటటువంటి అర్హత ఉంది. ఏ జాతి వాడైనా, ఏ వయస్సు వాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా గాయత్రి చేసుకోవచ్చు. ఎందుకు ఆయన ఆ మాట చెప్పాడు, గాయత్రి చేసుకోవటానికి కొంతమందికి అర్హత లేదు అని గురువు గారు కూడా చెప్పారు. చాలా జాగ్రత్తగా వినండి, ఇంకంటే మీకు తెలుస్తుంది ఎవరికి అర్హత లేదు, అది మీలో ఉందో లేదో చూసుకోండి. ఆ అర్హత ఉంటే మీరు చేసుకోవచ్చు, ఆయన చెప్పిన అర్హత లేదనుకోండి, మీరు గాయత్రి చేసుకోకూడదు. గురుగారు ఏం చెప్పారు అంటే గాయత్రి మంత్రము గయాం త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి అని చెప్పారు ఆయన. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గాయత్రి ఎవరు చేసుకోవచ్చు అంటే ప్రాణాలు నావి రక్షింపబడాలి, నాలో ఉన్నటువంటి ప్రాణశక్తి లేవాలి, చేసుకోవచ్చు. మరి నాలో ప్రాణం ఉందా లేదా అని మీకు అనుమానం రావచ్చు. దానికి గురువుగారు ఏం చెప్పారు అంటే మీరు ఊపిరి పీల్చుకుని వదులుతూ ఉంటే మీలో ప్రాణం ఉన్నట్టే లెక్క. కోమాలో ఉంటారు, అమెరికాలో నేను చూశాను, నేను స్పెషల్ కోమా వింగ్ అని పెట్టారు, 35 ఏళ్ల బట్టి కోమాలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ. కోమా అంటే తెలుసు కదా, అన్కాన్షియస్, శరీరం ఏమో అలాగా పడి ఉంటుంది, ఆహారం తీసుకోలేడు, ఏమీ చేసుకోలేడు, కేవలం శ్వాస ఆడుతూ ఉంటుంది. వాడిని బతికున్నాడని అంటున్నాం మనం. డాక్టర్లు కూడా ఎందుకు వాడిని అలా కాపలా కాస్తున్నారు అంటే ఏమో కోమాకి ఎప్పుడైనా మందు కనిపెడితే వాడికి ఇచ్చి బతికించవచ్చు. అంచేత గాయత్రి ఎవరు చేసుకోవచ్చు, ఊపిరి పీల్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అంచేత మీకెవరిలో అయినా నేను ఊపిరి పీల్చుకుంటున్నానా లేదా అని అనుమానం ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఊపిరి పీల్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ, ఎవరు లేరా? సరే లేదు, మీరందరూ చేసుకోవచ్చు. మరి బయట వెళ్తున్న వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారా లేదా, వాళ్ళు చేసుకోవచ్చు. అమెరికన్స్ చేసుకోవచ్చా చేసుకోకూడదా, వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారా పీల్చుకోరా, చేసుకోవచ్చు. అడవులలో ఆఫ్రికాలో ఒక ఆటవిక జాతి ఉంది, ఆ ఆటవిక జాతి వాళ్ళు ఇప్పటికీ ప్రపంచాన్ని చూడలేదు, తెలియదు వాళ్ళు. దాని గురించి చాలా పరిశోధనలు ఈనాడు జరుగుతున్నాయి. కానీ నేను ఆ సైంటిస్ట్కి మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి అని అడుగుతున్నాను. వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారా లేదా అని సైంటిస్ట్లకి డౌట్ వచ్చింది, మీరు సహాయపడగలరా వాళ్ళకి, పిలుచుకుంటున్నారు లేదా వాళ్ళు, ఆటవిక జాతి వాళ్ళు పిలుచుకుంటున్నారు కదా, మరి మనమేనా పీల్చుకునేది, చెట్లు పీల్చుకుంటున్నాయా లేదా? చెట్లు పీల్చుకుంటున్నాయి, మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటున్నాయి, మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి. అంటే నిజంగా మనం ఎందుకు బతికున్నాము అంటే వృక్షాల వల్ల బతికున్నాం. ఈ వృక్షాలలో అనంతమైనటువంటి శక్తి ఇచ్చేది తులసి. విష్ణువే స్వయంగా అవతారం వచ్చి జలంధ్రుణ్ణి చంపాలి అంటే తులసి శక్తిని ఉపయోగించవలసి వచ్చింది. అంత ప్రాణశక్తి ఉంది తులసిలో, అది తెలిసి కూడా మనం ఇళ్లలో తులసి పెట్టుకోవటం లేదు. అంచేత ఇక్కడ తులసి అనేది హిందువుల కోసం మాట్లాడటం లేదు నేను. ప్రాణశక్తి కావాలి అంటే తులసి అనే చెట్టు ఇస్తుంది మీకు, అంతే కారణం అక్కడ. అంచేత మన వాళ్ళందరి ఇళ్లలోనూ తులసి గ్యారంటీగా ఉండి ఉంటుంది. కాస్త తులసిని మర్యాదగా చూడండి, మీకు అనంతమైనటువంటి ఆ ప్రాణశక్తిని మీరు ఉపయోగించుకోవాలి అంటే తులసిని ఉపయోగించుకోవాలి. అంచేత పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్పారు అంటే, మన ఋషులు చెప్పిందంతా కూడా హిందువులకి మాత్రమే, ఒక సమాజానికి మాత్రమే కాదు, ఊపిరి పీల్చుకుని ప్రాణశక్తి కావాలి అనుకునేవాడు గాయత్రి చేసుకోవచ్చు. అందువల్లే శాస్త్రాలలో ఒక ఫార్ములా ఉంది, గాలి పీల్చుకుని మనం వదులుతూ ఉంటాం. కాస్త మీరు గమనించండి, మీరు గాలి పీల్చుకుని వదులుతున్నారో లేదో చూసుకోండి. దాన్ని నాసికా రంధ్రాలలో గాలి లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. మీరు కాస్త జాగ్రత్తగా చూడండి, ఒక వింత కనిపిస్తుంది మీకు అక్కడ, అందరికీ కనిపిస్తుంది అది. మీరు ఎప్పుడు చూసుకోలేదు దాన్ని. కాస్త జాగ్రత్తగా గాలి పీల్చుకుని వదులుతూ ఉండండి. మనస్సు శ్రమశీలత ఏంటి ఇప్పుడు? శ్వాస మీద. మితవ్యయత ఏంటి? చెవులు వినవు, పక్కన ఏం జరుగుతుందో చూడరు. ఆ శక్తి అంతటా కూడా నాసిక మీద పెట్టండి. గాలి పీల్చుకుంటున్నారు, వదులుతున్నారు, చూస్తోంది. ఒక విచిత్రత అక్కడ ఏంటి అంటే, మీకు తెలియకుండానే ఒక మంత్ర జపం అక్కడ జరుగుతోంది. అందుకే దాన్ని అజప గాయత్రి అంటాం. మీరు జప గాయత్రి అంటే అర్థం ఏంటి కదా? శ్వాస. ఒక మంత్రం అక్కడ జరుగుతోంది. సో చాలా మంది సాధన, కొంతమంది సాధకులు చేస్తూ ఉంటే మీరు తప్పు ఎక్కడ చేస్తున్నారు అంటే మీరు అనుకోకండి. సో మీరు అనొద్దు, అది అక్కడే జరుగుతోంది. అది దాన్ని మీరు వినాలా. సోహం సాధన. ఇంకా దీని గురించి, శ్వాస గురించి, బీహార్ స్కూల్ ఆఫ్ యోగా యొక్క మహాసంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ని ఆ యోగ విజ్ఞానం ఇస్తున్నటువంటి ఆయన, మీరు ఆయన పట్టుకుని మరీ అడగండి, ఏంటి ఇదంతా? ఏదో ఆయన చెప్పేశాడు, శ్వాస అని ఇదని అధిపతి గాయత్రి అది ఇంకే అంటే. ఈ విషయంలో నాకంటే ఆయనకి చాలా ఎక్కువ తెలుసు. ఈ శ్వాస పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఒక మంత్రాలు మీకు వినిపిస్తాయి. దాన్ని గురు పాదుకా స్థవార్థం. మీ ముందు ఉన్న యజ్ఞకుండం కాకుండా, మీ ముందు యజ్ఞకుండంలో 12 ఇటికలు ఉన్నాయి. కిందన 6 ఇటికలు, పైన 6 ఇటికలు, మొత్తం 12. మన సంవత్సరానికి కూడా 12 నెలలు ఉంటాయి. అది ఇంగ్లీష్ క్యాలెండర్ అవ్వచ్చు, టామిల్ క్యాలెండర్ అవ్వచ్చు, ముస్లిం క్యాలెండర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మాసాల పేర్లు మారుతాయి తప్ప ఉండేవి 12 నెలలే. ఒక్కొక్క నెల కాలంలో మన శరీరాన్ని నిర్మిస్తుంది. అందుకని జాగ్రత్తగా ఆ మంత్రాలు విని స్వయముగా గాయత్రియే మీలోకి వెళ్తోంది, బయటకు వస్తోంది. ఒక్కొక్క శ్వాస లోపలికి వెళ్లి బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్క శరీరము నిర్మించబడుతుంది మీది. అంచేత మొదటిది మేషరాశి, మీ కపాల భాగం నిర్మించబడుతోంది. కపాలంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోతున్నాయి. శంకరాచార్యులు వారు రాసిన తాంత్రికమైనటువంటి మంత్రం ఇది. జాగ్రత్తగా వినండి. శిరస్సు మీద చేతులు తిప్పుకోండి, అలా తిప్పుకుంటూ ఉండండి, మంత్రం చదవండి.
నిర్మలం నిగమాంతమత్రయమ ప్రదర్శ్యమ బోధకం ప్రాతరేవ హిమాన శాంతర్భావయే గురు పాదుకా.
ఇది మొదటి ఇటుక మీ శరీరంలో. రెండో ఇటుక వృషభ రాశిగా వస్తుంది, ముఖానికి సంబంధించింది. ముఖం మీద చేతులు ఇలా తిప్పుకోండి, చదవండి.
నాదబిందు కళాత్మకం దశనాద వేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం పంచవర్ణమ కండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హిమాన శాంతర్భావయే.
రెండో ఇటిక, మూడో ఇటిక మిథున రాశి, కంఠానికి సంబంధించింది. కంఠం ఇక్కడ ఉన్నటువంటి బాధలన్నీ పోతాయి. టాన్సిలైటిస్, గాయిటర్, అన్ని బాధలు పోతాయి. మూడో ఇటిక పెట్టుకున్నారు. నాలుగో ఇటిక హృదయం. హృదయం మీద చేయి పెట్టుకుని మెల్లిగా, అక్కడ రబ్ చేయకండి, మెల్లిగా హృదయాన్ని గమనించుకోండి. వీలైతే కళ్ళు మూసుకుని ఆ హృదయాన్ని దర్శించండి. మీ లోపల ఉన్న హృదయాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మధ్యలో కర్కాటక రాశి మనం వదులుకున్నాం, కావాలని ముందు వదిలేను. కానీ మీరు మాత్రం చదువుతున్నప్పుడు కర్కాటక రాశి తర్వాత సింహరాశికి రండి. ఎందుకంటే కర్కాటక రాశి శ్వాసకోశానికి సంబంధించింది. ఆస్థమా, ఊపిరి సమానంగా తీర్చలేకపోవటం, ప్రాణాయామం కరెక్ట్ గా చేయలేకపోవటానికి ఈ మంత్రం పనిచేస్తుంది. కర్కాటక రాశి ఐదో ఇటికి పెట్టుకున్నారు. దాని తర్వాత ఆరో ఇటిక కన్యారాశి. ఇది ఇటువైపు లివర్ ఉంటుంది మనకి, ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంటుంది, ఇక్కడ స్ప్లీన్ ఉంటుంది. ఈ మూడింటిని మనం నిమురుకుంటాం. డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీన్ని కనుక కరెక్ట్ గా ఈ మంత్రం చదువుతూ రోజు చేసుకుంటే మూడు నెలల్లో డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. సరే, ఆరో ఇటిక పెట్టుకున్నారు. ఏడో ఇటిక తులారాశి. బొడ్డు, బొడ్డు పక్కలో ఉన్నటువంటిది. ముఖ్యంగా ఈ బొడ్డు నుంచే 10 శక్తులు మనలోకి వస్తాయి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి సందేశం హిమాలయాల నుంచి. ఇక్కడి నుంచే 10 చోట్లకి శక్తిధారలు వెళ్తాయి. ఎవడైతే ఆ 10 శక్తిధారలను తన నియంత్రణలో చేసుకుంటాడో వాడికి మృత్యు ఉండదు. రావణాసురుడి కథ చదివినప్పుడు మీకు తెలుస్తుంది, రాముడు కూడా రావణాసురుడిని చంపలేకపోయాడు. అమృతకుండ ఉంది ఇక్కడ బొడ్డులో రావణాసురుడి, అది ఆర్పితే తప్ప ఏమీ చేయలేకపోయాడు రాముడు కూడా. అంత శక్తి ఇక్కడ ఉంటుంది. ఇది ఈ తులారాశికి సంబంధించినటువంటి ఇది. చాలా జాగ్రత్తగా చూసుకోండి శక్తిధారలు ఎలా వెళ్తాయో. ఇక్కడ నుంచే నాడుల ద్వారా, నాడులు అంటే నెరుసు కాదు, కుండలిని శక్తి ప్రవహించటానికి 72,000 నాడులు మనలో ఉన్నాయి. అందులో ఇప్పుడు నేను మీకు చెప్పబోతోన్నది హిమాలయాల్లో ఋషులు మీకు అందజేసినటువంటి ఈ 10 శక్తిధారలు. ఆ 10 శక్తిధారలు ఉన్నాయి కనుక ఆయన్ని దశ శిరస్సుడు అంటాడు. 10 తలలు అంటే 10 తలలు లేవు, ఉన్నవేంటి ఆయనకి 10 ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క తలలాగా పనిచేస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 2 శక్తిధారలు చెవిలోకి వెళ్తాయి, ఆగు. 2 శక్తిధారలు కళ్ళల్లోకి వెళ్తాయి, 2 శక్తిధారలు నాసికలోకి వెళ్తాయి. మొత్తం ఎన్నయ్యాయి? 6. ఒక శక్తిధార కంఠం మధ్యలోకి వెళ్తుంది, కంఠకూపంలో. ఇంకొక శక్తిధార నోట్లోకి వెళ్తుంది, ముఖంలోకి. మొత్తం ఎన్నయ్యాయి? 8. ఇంకా మిగతా 2 శక్తిధారలు కింద వైపుకి వెళ్తాయి. ఒకటి మూత్ర ద్వారం వైపు వెళ్తుంది, ఇంకోటి గుదా ద్వారం వైపు వెళ్తుంది. ఈ 10 శక్తిధారలు ఇక్కడ చేతన అవుతుంది. ఆ బొడ్డు కదలిక, బొడ్డు ఎప్పుడు కదులుతుందని చెప్పాను నేను ఇందాక మీరు ఇటుకలు పెడుతున్నప్పుడు. ఏమంటే కదులుతుంది చూడండి ఒకసారి, గుర్తుందా ఎవరికైనా? ఎలాగో గుర్తుండదు, మళ్లీ చూసుకోండి, గాలి పీల్చుకోండి, బొడ్డు మీద చేయి పెట్టుకోండి. బొడ్డు లోపలికి వెళ్తుందా? ఇప్పుడు మీరు ప్రయత్నించి బొడ్డుని లోపలికి తీసుకుంటూ అండి గాలి పీల్చుకోండి. ఆ అంటున్నప్పుడు బొడ్డు వీలవుతే వెన్నుపూసకు తగిలిద్దామనే ప్రయత్నం చేయండి, తీవ్రంగా ప్రయత్నించండి. ఇక్కడ మితవ్యయత, మిగతా శక్తి మితంగా వ్యయం చేస్తూ మొత్తం శక్తిని ఈ శ్రమశీలత బొడ్డుని వెన్నుపూసతో తగిలించేది. గాలి పీల్చుకోండి, నడుము నిటారుగా ఉంచుకుని భుజాలు కరెక్ట్గా ఉంచుకోండి. బొడ్డు కదిలిందా లోపల వరకు? బొడ్డు కదిలితే హార్ట్కి మసాజ్ అవుతుంది, స్ప్లీన్కి మసాజ్ అవుతుంది, ప్యాంక్రియాస్కి మసాజ్ అవుతుంది, స్ప్లీన్కి మసాజ్ అవుతుంది, ఇంటెస్టైన్స్ మొత్తం మసాజ్ అవుతుంది. అంచేత లావు తగ్గాలి అనుకునేటటువంటి వాళ్ళు డబ్బిద్దాము అనుకుంటే మా గురువు గారికి చందాగా పంపించి ఇది చేసుకోండి. ఖచ్చితంగా 2 నెలలు రోజుకి 21 సార్లు ఇది చేసుకున్న వాళ్ళకి రాసి ఇస్తున్నాను, 2 ఇంచులు బొద్ద తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. రోజుకి 21 సార్లు చేసుకోవాలి. అప్పుడు మా నడు ఆల్రెడీ సన్నంగా ఉందండి, ఇంకా సన్నబడిపోతుందేమో. అవదు, ప్రకృతిలో ఉన్నటువంటి నియమం ఏంటంటే సమత్వం యోగ ఉచిత బ్యాలెన్స్ చేస్తుంది. బాగా సన్నగా ఉంటే కరెక్ట్ సైజులోకి వస్తుంది, ఎక్కువగా ఉంటే కరెక్ట్ సైజులోకి వస్తుంది. అంచేత ఇక్కడ చేయి పెట్టుకుని మూత్ర అక్కడికి శక్తి వెళ్తోంది అనే భావన చేసుకోండి, శక్తిధారలు ఊహించుకోండి. అలాగ ఒకేసారి వెళ్తున్నాయి, ఇటు 2, ఇటు 2, ఇటు 2, ఇటు 2, కింద వైపుకి 2. ఆ శక్తిధార మీ అరచేతిలోంచి వెళ్తోంది. ఇప్పుడు చదవమ్మా. గాలి వదులుతో చెయ్య లోపలికి వెళ్ళాలి. ఇది చేస్తున్నప్పుడు ఎందుకు ఇది స్పెసిఫిక్ గా చెప్తున్నాను అంటే మనందరికీ ప్రాబ్లం బొజ్జే, తిన్నది అరగదు, అన్ని ప్రాబ్లమ్స్, లివర్ కరెక్ట్ గా పనిచేయదు, స్ప్లీన్ ప్యాంక్రియాస్ కరెక్ట్ గా పనిచేయకపోవటం వల్ల డయాబెటీస్ వస్తుంది, లివర్ డైజెషన్ కరెక్ట్ గా పనిచేయటం పోవటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, ప్యాంక్రియాస్ లో అపెండిక్స్ అనే ఒక భాగం ఉంటుంది, మధ్య డాక్టర్లు దాన్ని కోసేస్తున్నారు, దానికి చాలా విలువ ఉంది, అది కరెక్ట్ గా పనిచేయటం వల్ల క్యాన్సర్ వస్తుంది. అంచేత డయాబెటీస్, హార్ట్ ట్రబుల్స్, స్కిన్ కి సంబంధించిన క్యాన్సర్ 3 పోతాయి. ఇది కాస్త మీరు చూసుకోండి. ఈ మంత్రం చదువుతున్నాం కదా, మంత్రం చదువుతున్నప్పుడు గాలి వస్తుంది కదా, అర్థమైందా? ఆ ప్రక్రియ ఉండాలి, లేకపోతే మళ్ళీ శివపూజ అవుతుంది. ఈ మంత్రం చదువుతున్నప్పుడు దృష్టి బొడ్డ మీద ఉండి 10 వైపుకి శక్తిధారలు వెళ్తున్నాయి, బొడ్డు కదలాలి. ఒకసారి 3 సార్లు ట్రై చేయండి చూద్దాం, కళ్ళు మూసుకోండి, శక్తిధారలు 10 ఊహించుకోండి. అన్ని ఒకేసారి వేరువేరుగా కాదు, బొడ్డు నుంచి 2 చెవుల్లోకి వెళ్తున్నాయి, 2 కళ్ళల్లోకి వెళ్తున్నాయి, 2 ముక్కుల్లోకి వెళ్తున్నాయి, 1 కొడ్డనాలిక, 1 ముఖము, ఇంకోటి బుధాద్వారము, ఇంకోటి మూత్రేంద్రియము, అన్ని ఒకేసారి శక్తి బొడ్డు నుంచి వెళ్తోంది. మీకు గాలి పూర్తిగా పీల్చుకోండి, నక్కర్లేదు, వదులుతూ బొడ్డు లోపలికి తీసుకెళ్ళండి. ఇది మీకు తులారాశికి చెందినటువంటి చక్రం. ఇది ఏడో ఇటిక పెట్టుకున్నారు మీ శరీరంలో. ఇప్పుడు ఎనిమిదో ఇటిక చాలా ముఖ్యమైనది. మహాభారత యుద్ధం జరుగుతుంది ఎనిమిదో అంకెలో. భీష్ముడు ఎనిమిదో ఏమంటారు పుత్రుడు, ఎనిమిదో సంతతి. కృష్ణుడు కూడా ఎనిమిదో సంతతి. తెలుసు కదా ఈ కదా. అమెరికాలో అక్కడ అవుతే నాకు చాలా పెద్ద గందరగోళం కదా అసలు. ఇదేది తెలిసేది కదా వాళ్ళకి. మీరు ఋషులు అని దానికి ప్రూఫ్ ఇస్తున్నా నేను. అంత పెద్ద సైంటిస్టులు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళ క్లాసుల్లో నేను సంజయుడు గురించి తెలుసా అని అడిగాను. సంజయ్ దత్త పెద్ద యాక్టర్ అండి అన్నారు వాళ్ళు. నేను కంగు తిన్నా. కానీ ఇక్కడ మనకి తెలుసు సంజయుడు ఎవరు. దివ్య దృష్టి, దివ్య శ్రవణము కలవాడు. అలాగే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇటిక మనం పెట్టబోతున్నాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఇటికని దీని తర్వాత ఎలా ఉపయోగించుకోవాలో నేను చెప్పబోతున్నాను. ఇంతవరకు మీకు నేను ఏం చెప్తున్నానంటే రోగ నివారణ చెప్తున్నా. రోగం పోతే ఏం లాభం? కావాల్సింది పొందగలగాలి కదా. ఏం రావాలి మీకు? కామధేను రావాలి, కల్పవృక్షం రావాలి. ఇవాళ రెండు నేను మీకు అందజేయబోతున్నాను. కానీ దానికి ఇది చాలా స్పష్టంగా అర్థమై ఉండాలి. భీష్ముడు, కృష్ణుడు, ఇతను ఎనిమిదో సంతతే, భీష్ముడు ఎనిమిదో సంతతే. భీష్ముడు ముందు ఏడు సంతతులు పోయాయి, కృష్ణుడు ముందు ఎనిమిది సంతతులు పోయాయి. అంచేత ఈ ఏడు ఇటికలు అంత ముఖ్యం కాదు. పెట్టుకున్నాం అసలైనటువంటి ఇదే సృష్టి రహస్యం అంతా ఇక్కడుంది. మన శరీరంలో సృష్టి రహస్యం ఎక్కడుంది అంటే మన మాయాల్లో ఉంది. మనకు అది తెలియదు. ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, సృష్టించటం ఎలాగో తెలియదు. మనకి తెలియకుండానే మన సెక్స్ యాక్ట్తో పిల్లలు పుడుతున్నారు. ఇంకంటే ప్రకృతి చూసుకుంటుంది అది ఎలా చేయాలి. ఒక తల్లి గర్భంలో ఒక ఇంత అద్భుతమైనటువంటి శరీర నిర్మాణం, దానంటే అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ మంత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా కనుక అర్థం చేసుకుంటే మీ ఆలోచన రూపుదాలుస్తుంది. మీరేం ఆలోచిస్తే అదే జరుగుతుంది. అర్థమవుతుందా? మీరు ఏం ఆలోచిస్తే అదే జరుగుతాయి. ఏమంటాం? కల్పవృక్షం అంటాం. అంతేకాదు, కల్పవృక్షం కింద కూర్చుని మీరు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది కదా. అంతేత ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఈ పన్నెండింటికలు పెట్టడం అయ్యాక మీరు కల్పవృక్షంగా కామధేనువుగా ఎలా మారాలో చెప్తాను నేను ఇవాళ యజ్ఞంలో. అంచేత బొడ్డు కింద చేయి పెట్టుకోండి. బొడ్డుకి కింద చూపుడు బొటకని వేలు ఉండాలి. చెయ్యి ఇలాగా విస్తారంగా పెట్టుకోండి. మూత్రేంద్రియం దగ్గర ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి నాడీ సముదాయం కదులుతోంది మంత్రంతో. మర్మేంద్రియము అంటాం దాన్ని. మంత్రం మీ మర్మేంద్రియం మీద, అక్కడున్నటువంటి నాడీ సంస్థానాల మీద విశేషమైనటువంటి శక్తి ప్రసరిస్తోంది అని భావన చేసుకోండి. చదువమ్మా.
చంద్రసూర్యచిదగ్నిమండలమండితం ఘనచిన్మయం చిత్కళా పరిపూర్ణమంతరచిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవహి మానసాంతర్ధారయేద్యుపాసుతాం.
ఆ మంత్రంలో శంకరాచార్య వారు రాసినటువంటి ఆ రచనలో ఆ పదాలు జాగ్రత్తగా చూడండి. మీకు ఇది అందరికీ ఇవ్వబడుతుంది అడిగిన వాళ్ళకి. ఇదంతా మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్లాలని నా కోరిక. ఇక్కడ చివర ఏం రాసిందో చూడండి. చిత్ సమాధి నిరీక్షణం. తల్లి కడుపులో బీజం పడింది, అప్పుడే పుట్టేస్తాడా పిల్లవాడు? నిరీక్షించాలా? నిరీక్షణ, నిరీక్షణ నేర్చుకోవాలి. ఎలా నిరీక్షించాలి? దేనికోసం నిరీక్షించాలి? ముందు బీజం పడాలి కదా. ఆ బీజం పడ్డాక కదా నిరీక్షణ, చిత్ సమాధి. అక్కడ ఓ విచిత్రమైనటువంటి మాట లలిత రహస్యనామ స్తోత్రంలో వస్తుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవకార్యాలు చేయటానికి ఈ అగ్నికుండం కాదు, ఈ అగ్నికుండం చిదగ్నికుండంలో పడాలి. అది ఎలా పడాలో అక్కడ రాల్సింది. నేను తర్వాత ప్రాబబ్లీ చివరి 4 రోజుల్లో దీని మీద క్లాసెస్ తీసుకుంటా. యజ్ఞకుండం దగ్గర కాదు, అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే పేరు నమోదు చేసుకోండి. ఎందుకంటే అందరినీ రాణిస్తే అంచేత ఈ శ్లోకాల యొక్క మాంత్రిక వివరణ, మీ కల్పవృక్షంగా మీరు ఎలా మారాలి, కామధేనువుగా ఎలా మారాలి, ఇవాళ చెప్పేస్తాను నేను మీకు. ఎందుకంటే భారతీయులకి చాలా ఈజీగా అర్థమవుతుంది, కానీ ఇంకా అర్థం చేసుకోవాలి అన్న వాళ్ళకి చివరి 4 రోజుల్లో నేను దీని మీద విశేషమైనటువంటి తరగతులు పెడతాను, సాధారణ తరగతులు. దానికి మీరు ఇష్టం ఉన్నవాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఫోన్ చేసి రమ్మనండి. నాకేమీ అభ్యంతరం లేదు, కానీ చాలా ఫీజు ఇవ్వాలి. మీరు గుర్తునే చెప్పను కదా, ఫీజు ఏంటి అంటే టైంకి రావాలి క్లాస్కి, విన్నది పూర్తిగా ఏకాగ్రతతో వినాలి. విన్న తర్వాత నేను ఉత్తినే వదలను, మిమ్మల్ని ప్రశ్నలు వేస్తాను, నేను చెప్పిన దాంట్లోనే దానికి మీరు జవాబు చెప్పగలగాలి. ఆ సీరియస్నెస్ ఉన్నవాళ్ళు రండి. ఇది నాకు మీరు ఇవ్వాల్సిన ఫీజు, అంతకంటే ఏం ఫీజు ఇవ్వక్కర్లేదు. ప్లస్ అసలైన ఫీజు ఉండాలి, దానం ఇవ్వాలి, సమయ దానం ఇవ్వాలి. నేను క్లాస్ చెప్తున్నప్పుడు నాకు ఇంకో పని ఉంది అంటే నేనేం చేయగలను? అంచేత సమయాన్ని దానం చేయండి, క్లాసు జాగ్రత్తగా వినండి. మీరు ఎంతమందినైనా తీసుకురావచ్చు, కానీ ముందు పేరు చెప్పాలి. ఇంకంటే ఎంతమంది వస్తున్నారో తెలిస్తే దాని ప్రకారం క్లాస్ అరేంజ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇదొకటే కండిషన్. తర్వాత ఇంకో కండిషన్ ఉండే పరీక్ష పెడతాను నేను. ఇంకంటే మీ ఆలోచన రూపు దాల్చాలి అంటే నిరీక్షించటం ఎలాగో తెలియాలి మీకు. కానీ ఆ సూత్రాలు ఏది రహస్యంగా నేను ఉంచబోటం లేదు. హిమాలయాలలో పరమపూజ్య గురుదేవుల గురువుగారు ఆర్డర్ ఇచ్చారు గాయత్రి పరివారి వాళ్ళకి, ఏది రహస్యంగా ఉంచొద్దు, అందరికీ చెప్పండి. మీరు ఎవరు వింటే వాళ్ళు, కానీ మంత్రాలయంలో ఈ విశేషమైనటువంటి సిద్ధక్షేత్రంలో మీరందరూ వచ్చి ఉన్నారు అంటే చూడగలిగే వాళ్ళకి తెలుస్తుంది మీలో ఉన్నటువంటి విషయాంశాలు. కొంచెం ఏకాగ్రతగా వినండి. ఇందాక నేను చెప్పింది 8వ శ్లోకంలో ఉన్న మంత్రము కల్పవృక్షము కామధేనువుగా మారేటటువంటి ప్రక్రియ ఉంది అక్కడ, అదొకటి గుర్తుంచుకోండి వాటికి. నెక్స్ట్ 9వది ఊరూలు, తొడలు. తొడల మీద ఈ కాలంలో చాలా మందికి సయాటికా పెయిన్స్ అవి ఉంటాయి, అవన్నీ ఈ మంత్రంతో పోతాయి. చాలా మందికి నేను చూసింది ఏంటి అంటే ఆ సయాటికా పెయిన్ ఉన్నవాడు ఈ మంత్రం వింటూ ఇలా అనుకున్నప్పుడే చాలా మందికి ఆ క్షణంలోనే తగ్గిపోయింది, లేకపోతే రోజు కొన్నాళ్ళు చేసుకుంటే తగ్గిపోతుంది. ఇలా మొత్తం తొడ మొత్తం 9వ9 ఇటుక పెట్టుకున్నారు. దాని తర్వాత మోకాళ్ళు. ఈ కాలంలో ఇవి చాలా నొప్పి, ముఖ్యంగా ఫ్లోరిన్ అది ఎక్కువ ఉన్న వాళ్ళకి పళ్లతో పాటు ఈ ఎముకల ప్రాబ్లం కూడా వస్తుంది. జాగ్రత్తగా మీరు ఈ మంత్రం వింటో మొదలెట్టండి. ఇప్పుడు 9 ఇటుకలు పెట్టేసుకున్నాం మనం. 10వ ఇటుకకి వస్తున్నాం మనం. పిక్కలు చాలా ముఖ్యమైనది. పిక్కలు గట్టిగా ఉంటే తప్ప రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ రాదు. రన్నింగ్ అంటే పరిగెట్టడం అనే కాదు, మీ లక్ష్యం కోసం కూడా పరిగెట్టాల్సి వస్తుంది. మానసికంగా దానికి పిక్కలు కరెక్ట్ గా ఉండాలి. అంతే మీ కాళ్ళు కాస్త చూసుకోండి వీలుగా. రెండు చేతులతో రాసుకోండి పిక్కల్ని. దాని తర్వాత మడిమలు. చాలా మందికి పొద్దున్నే ఇక్కడ నిప్పి చాలా ఉంటుంది. చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, నిద్ర లేవగానే మంచం మీద నుంచి దిగలేకపోతున్నామండి, ఈ మడిమలు నొప్పి పెడుతున్నాయండి. ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఇది కుంభరాశి మంత్రము. ఇప్పుడు రానున్న 5-6 సంవత్సరాల నుంచి 2500 సంవత్సరాల వరకు ఈ కుంభరాశి పనిచేస్తుంది, ఈ మడిమలే పనిచేస్తాయి. ఎవరైతే ఇక్కడ బాధ ఉంది అని చెప్పుకుంటున్నారో వాళ్లకి ఒక ఆనందకరమైనటువంటి సందేశం ఇస్తున్నాను. మీరు కుంభరాశికి చెందిన వ్యక్తులు కనుక అక్కడ మీకు నొప్పి తెలుస్తోంది. నొప్పి బాధాకరమే, కానీ నొప్పి అక్కడ ఎందుకు తెలుస్తోంది అంటే మీరు కుంభరాశి వాళ్ళు కనుక. అంచేత నొప్పి లేని వాళ్ళు మేము కుంభరాశి వాళ్ళం కాదా అనుకోకండి. అందరి శరీరాల్లోనే కుంభరాశి ఇటుక పెడుతున్నాం. అంచేత ఆ నొప్పి ఉంటే ఆ బాధని ఆనందంతో భరించండి అని చెప్తున్నాను. కరెక్ట్ యోగా కనుక నేర్చుకుంటే మీ అదృష్టము. ఇన్ని విషయాలు మీకు స్పష్టంగా ఇవాళ నేను చెప్పింది యోగ పరంగా మీకు చాలా విశుద్ధంగా చెప్పగలిగే ఒక మహనీయుడు మీ ముందే ఉన్నాడు. సాయంత్రం ఆయన్ని ఈ విషయాల గురించి అడగండి. కానీ ఇక్కడ మహాకాల ప్రభావంలో మీనరాశి నుంచి కుంభరాశికి మారుతోంది యుగం. జాతకం తెలుసున్న వాళ్ళకి అది కొంచెం అర్థమవుతుంది. అంచేత ఇప్పుడు మీనరాశి కాలము 2500 సంవత్సరాలు గడిచిపోయింది, ఇది నూతన యుగం రాబోతోంది. ఇది ఇంకో 2500 సంవత్సరాల వరకు కూడా నడుస్తుంది. అంచేత ఈ రెండు పిక్కల దగ్గర ఉన్నటువంటి శక్తి మీరు ఎలా ఉపయోగించుకుంటారో అది నూతన యుగ సృష్టికి, పృథ్వీపై స్వర్గావతరణకి చాలా ఉపయోగపడుతుంది. చదువమ్మా. ఈ కుంభయుగంలో చాలా ముఖ్యమైనటువంటి మంత్రరాజు ఏంటంటే విద్యుదాది విభాసితం. విద్యుత్తుతో మొదలగునవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మన ఇళ్లలో ఏమున్నాయి? విద్యుదాది విభాసితంగానేగా. ఇస్త్రీ చేయాలైనా విద్యుత్ కావాలి, మీకు లైట్ వెలగాలన్నా విద్యుత్ కావాలి, టీవీ కావాలన్నా విద్యుత్ కావాలి. అంచేత ఈ మంత్రాలలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మీకు ఎలా పంచిపోయబడుతుందో చూడండి. దీనికి కారణం ఏంటి అంటే మీరు కామధేనువులు కల్పవృక్షాలు కనుక, లేకపోతే ఇది ఎలా వినగలరు? అసలు ఈ మంత్రాల అర్థమే చాలా మందికి తెలియదు, చదివేస్తూ ఉంటారు. అంచేత ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విద్యుదాది విభాసితం అని ఉంది ఇక్కడ. ఈ క్షణంలో నా మాటలు మీరు ఎందుకు వినగలుగుతున్నారు? విద్యుదాది విభాసితం, ఆది అంటే మొదలగునవి. విద్యుత్తుతో మైక్ ఉంది, విద్యుత్తుతో టీవీ ఉంది, విద్యుత్తుతో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, విద్యుత్తుతో స్టార్టర్స్ ఇచ్చే మెషిన్స్ రన్ అవుతాయి. విద్యుదాది విభాసితం అనేటటువంటిది ఇంకా ఇది మొదలైంది. ఈ కుంభయుగం మొదలైంది, విద్యుత్ని ఇంకా ఉపయోగించుకోవటం రావటం లేదు మనకి. అంచేత ఈ విద్యుత్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇంకొక 5 నిమిషాల తర్వాత నేను మీకు చెప్పబోతున్నాను. అదే కామధేనువు కల్పవృక్షము. ఇంచేత విద్యుత్ ఏదైనా చేసుకోవచ్చు. ఇదివరకు ప్రింట్ చేయాలంటే మీకు తెలుసా ఎంత కష్టపడాల్సి వచ్చిందో? ఒక్కొక్కటి కూర్చాలి, దాన్ని కట్టాలి, ప్రింటింగ్ ప్రెస్లో వెయ్యాలి, మళ్ళా రోజులు పట్టేది. ఇప్పుడు మీకు ఎన్ని కాపీలు కావాలంటే స్విచ్ నొక్కితే కంప్యూటర్లో వచ్చేస్తుంది. కానీ ఈ వేడి ఉందే, ఈ విద్యుత్ యొక్క శక్తి ఉన్నదే, దాన్ని మనం ఉపయోగించుకోవటమే. దాన్ని సర్వనాశనానికి ఉపయోగించుకుంటున్నాం, క్లబ్స్కి ఉపయోగించుకుంటున్నాం, క్యాబరే డాన్స్కి ఉపయోగించుకుంటున్నాం, సినిమాలలో పనికిరానటువంటి సీన్స్ చూడటానికి ఉపయోగించుకుంటున్నాం, టీవీలో పనికిరానటువంటి మన మనస్సుని క్షోభపరిచేటటువంటి దృశ్యాలు చూడటానికి ఉపయోగించుకుంటున్నాం. కాస్త దాన్ని నువ్వు ఉపయోగించుకోవటం నేర్చుకోగలిగితే నూతన యుగం వచ్చేస్తుంది, నీ కోరికలన్నీ తీరుతాయి. ఇది ఎన్నో ఇటుక పెట్టుకున్నారు మీరు? 11 ఇటుక పెట్టుకున్నారు. మీనరాశి పాదాలకు సంబంధించింది, పాదాలు రాసుకోండి, చదవండి. ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగిందో అర్థమైందా? మీ ముందు ఉన్న యజ్ఞకుండాన్ని మీ శరీరంలో దింపుకున్నారు. 12 ఇటికలు ఇలా తయారవుతాయి ప్రతిరోజు కూడా. అంచేత నిజమైనటువంటి యజ్ఞకుండం ఇది కాదు. నిజమైనటువంటి యజ్ఞకుండం ఏంటంటే ఇది 12 ఇటికలు ఎలా పెట్టుకున్నారో తెలుసు కదా, అది భగవంతుడు మనకిచ్చినటువంటి యజ్ఞకుండం. అందుకే భగవద్గీతలో చాలా స్పష్టంగా బ్రహ్మ చెప్తాడు, సహ యజ్ఞ ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో త్విష్ట కామధు. నీతో పాటే యజ్ఞకుండం పుట్టింది, పుట్టిందా లేదా? ఈ శిరస్సు కానీ కళ్ళు కానీ పాదాలు కానీ ఇప్పుడు వచ్చాయా? యజ్ఞకుండం ముందు నుంచి పుట్టినప్పుడే ఉంది మీతో, దాన్ని ఉపయోగించుకోవటం రావటం లేదు. ఇప్పుడు నేను మీరు దాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానం నేర్పబోతున్నాను. కల్పవృక్షము కామధేనువు రెండు మీకు ఇప్పుడు అందించబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంతవరకు మనం మన శరీర నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం, యజ్ఞకుండం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ యజ్ఞకుండాన్ని ఉపయోగించుకోవాలి. అంటే యజ్ఞకుండాన్ని ఉపయోగించుకోవాలంటే దేన్ని ఉపయోగించుకోవాలి? ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. ఈ శరీరంలో 24 శక్తులు మాత్రమే ఉన్నాయి, 25 శక్తి లేదు. మీకందరికీ ఉన్నాయి అవి. అవేంటో జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మొట్టమొదట మనకుండేది ఏంటి అంటే పంచ కర్మేంద్రియాలు. తెలుసా మీకు కర్మేంద్రియాలు అవి అంటే ఏంటో? పనిచేసేవి. మనకి పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి 5, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి 5, మొత్తం 10. ఈ 2 కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేయటానికి శక్తి కావాలి, ప్రాణం కావాలి, పంచ ప్రాణాలు. కానీ ప్రాణాలుంటే ఏం లాభం? మెషిన్ యాక్టివ్గా ఉండాలి, మెషిన్కి తత్వం ఉండాలి, ఎసెన్స్ ఉండాలి. అది పంచతత్వాలు. మొత్తం ఎన్నయ్యాయి? 4, 5, 20. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాయత్రి అందరికీ సంబంధించింది అనేదానికి ఋషులు అందజేస్తున్నటువంటి ఇంకొక రహస్యము, మీ శరీరం పని చెయ్యాలి అంటే, యజ్ఞకుండమైనటువంటి మీ శరీరం పని చెయ్యాలి అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచతత్వాలు, ఇవి మీ అందరికీ ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఉన్నాయా లేవా? మరి ఆ బస్సు డ్రైవ్ చేస్తున్న వాడికి ఉందా? ఉంది కదా. లేదా వాడికి? బస్సులో కూర్చున్న వాళ్ళకి? ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా, ఇది మానవ జాతికి మాత్రమే ఉంటాయి, మిగతా జాతులకు లేవు. పక్షులకి, కొండలకి, చెట్లకి ఇవి లేవు. ఇదే మానవుడి యొక్క గొప్పతనం. ఇది 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 తత్వాలు. కానీ ఇవన్నీ మనకి సమానంగా ఉన్నా ఒకదాంతో ఒకటి మనం పోల్చలేం కదా. మనం మనలాగా ఉంటాం, వాళ్ళు వాళ్ళలాగా ఉంటారు. దానికి అంతఃకరణం అని 4 ఇంద్రియాల లోపాలుంటాయి, మనో బుద్ధి చిత్త అహంకారం. ఇవి మారుతాయి. ఈ 20 ఒకేలాగా ఉన్నా దీన్ని ఉపయోగించుకునే వ్యక్తి యొక్క మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఒకలాగుంటుంది, ఇంకోటిది ఇంకోలాగుంటుంది. 4 ఉన్నాయి, మనో బుద్ధి చిత్త అహంకారాలు. ఇంచేత మనుషులందరిలో ఒకడిలో మనస్సు ఎక్కువగా ఉండుండవచ్చు, ఇంకోళ్ళు బుద్ధి ఎక్కువగా ఉండుండవచ్చు, ఇంకోళ్ళు చిత్తం ఎక్కువగా ఉండవచ్చు, ఇంకోళ్ళు అహంకారం ఎక్కువగా ఉండవచ్చు. అంతే కదా, నాలుగు రకాల వ్యక్తులే ఉంటారు. అందుకని నాలుగు జాతులే ఉన్నాయి, ఐదో జాతి లేదు. బుద్ధి లేనివాడు ఈ నాలుగింటి గురించి తెలియనివాడు ఐదో రకమైన వాడు అవుతాడు అంటారు. కానీ నాలుగో రకమైన వాడి కంటే ఇంకో రకమైన వ్యక్తి ఉండగలడా? ఉన్నవే నాలుగు మీకు. చాతుర్వణ్యం మయా సృష్టివా గుణ కర్మ విభాగశ. అంచేత ఈ జాతి కులాలు వీటికి మీరు ఇవాళ తిలోదకాలు ఇచ్చేయగలిగితే చాలా ఆనందిస్తారు ఋషులు. అర్థమైంది వీళ్ళకి నేను చెప్పింది. నీ మనస్సు ఎక్కువగా ఉంటే అదొక జాతి. పేరు ఏదో పెట్టుకోండి, పేర్లతో గందరగోళం పడకండి. ఉన్నవి నాలుగే జాతులు మనుషులు. ఒకడికి మనస్సు ఎక్కువగా ఉంటుంది, ఒకడికి బుద్ధి ఎక్కువగా ఉంటుంది, ఒకడికి చిత్తం ఎక్కువగా ఉంటుంది, ఇంకొకడికి అహంకారం ఎక్కువగా ఉంటుంది. అంచేత వాటిని పూర్వకాలంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పేవాళ్లు, పురుష సూక్తం మనం చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పేవాళ్లు. నోరుని ఎక్కువగా ఉపయోగించుకుంటే బ్రాహ్మణుడు, చేతులను ఎక్కువగా ఉపయోగించుకుంటే క్షత్రియుడు, ఊరుల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటే వైశ్యుడు, పాదాలను ఎక్కువగా ఉపయోగించుకుంటే శూద్రుడు. అంటే బ్రాహ్మణుడికి పాదాలు ఉండవా, చేతులుండవా? మీకు ఎందుకు ఆ మూర్ఖత్వంలో పడున్నారు? ఏది నువ్వు ఎక్కువ ఉపయోగించుకుంటావని? క్షత్రియుడు బాహుశక్తిని ఎక్కువ ఉపయోగించుకుంటాడు, శూద్రుడు సేవ చేస్తాడు కనుక పాదాలు ఎక్కువ ఉపయోగించుకుంటాడు, బ్రాహ్మణుడు నోటితో మాటలు చెప్తాడు కనుక మాటలు ఎక్కువ ఉపయోగించుకుంటాడు. ఈ ఊరులో ఉన్నటువంటిది ఏంటి అంటే గ్రోత్. తల్లి ఒడిలోనే పిల్లవాడు పెరుగుతాడు. వైశ్యులు ఏం చేస్తారు? అక్కడున్న దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గ్రో చేయిస్తారు, ఇక్కడ లేని ఇంకో చోట తీసుకెళ్లి అక్కడ గ్రో చేయిస్తారు. అంచేత ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటటువంటి అద్భుతమైనటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల మీద చేయబడినటువంటి వివరణ ఎంత నీచ స్థితికి మనం తెలుసుకున్నామో గుర్తు చేసుకోండి. ఇవాళ మీరు దాన్ని తిలోదకం ఇచ్చేయండి. మీరు కేవలము ఈ జ్ఞానాన్ని తెలుసుకోండి. మనస్సును ఎలా పురోధి చేసుకోవాలి, బుద్ధిని ఎలా పురోధి చేసుకోవాలి, చిత్తాన్ని ఎలా పురోధి చేసుకోవాలి, అహంకారాన్ని ఎలా పురోధి చేసుకోవాలి. అహంకారం అంటే అహంకారం అని కాదు, అహం నేనున్నాను, నేను అంటేనే కదా మిగతావన్నీ వస్తాయి. అహంకారం కాదు అది, ఐఆమ్ దట్ ఐఆమ్ అని ఇంగ్లీష్ లో అంటారు. నేనున్నాను కనుక నేనున్నాను. ఆ అహంకారం ఎలా పురోధి చేసుకుంటాము అనేది మనం నేర్చుకున్నాం. అంచేత ఇరవై ఏమో అందరికీ కామన్ గా ఉన్నాయి, మిగతా నాలుగు వేరువేరుగా ఉన్నాయి. కానీ ఉన్నవి ఈ నాలుగే. మొత్తం ఎన్నయ్యాయి ఈ ఇరవై నాలుగు? ఏ నాదముతో ఓపెన్ అవుతుందో ఈ ఇరవై నాలుగు శక్తులు ఎలాగ ఓపెన్ చేసుకోవాలో చెప్పేటటువంటి ఫార్ములా గాయత్రి మంత్రం. చాలా స్పష్టంగా మీకు అక్కడ యంత్రాలు అవి కనిపిస్తాయి ఒక్కొక్క అక్షరానికి. తర్వాత జాగ్రత్తగా చూసుకోండి. యంత్రము అంటే గీతలు కావు, యంత్రము అంటే మిషన్. స్కూటర్ ఒక యంత్రము. ఆ యంత్రం ఉంటే ఏం చేయగలరు మీరు? నడిచి వెళ్లటానికి బదులు ఫాస్ట్గా వెళ్ళగలరు. మరి మనము ఆ యంత్రాలు చూసి ఇదివరకు కంటే ఫాస్ట్గా వెళ్లలేకపోతే ఏది ఫాస్ట్గా వెళ్లాలి? మీరు కాదు, మీ మనస్సు, మీ బుద్ధి, మీ చిత్తము, మీ అహంకారము చాలా ఫాస్ట్గా గ్రో అవటానికి ఇవ్వవలసినటువంటి ఆ ఇరవై నాలుగు శక్తుల యొక్క ఫార్ములా అది. అంచేత ఇప్పుడు చేతులు ఇలా పెట్టుకుని ఆ ఫార్ములాని మీరు స్వీకరించండి. E=mc² అనే ఫార్ములా తెలిస్తే న్యూక్లియర్ ఎనర్జీ వచ్చినట్టే. కానీ తర్వాత మీరు అధ్యయనం చేసుకోవాలి, పుస్తకాలు చూసి అది చూసి ఆ శక్తిని ఎలా, అవంతా కూడా అక్కడ ఫ్లెక్సీల్లో రాయబడి ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. కానీ ఇప్పుడు ఆ మంత్ర దీక్ష తీసుకోండి. నిన్న మొన్న శంకర జయంతి, రామానుజాచార్య జయంతి కూడా అయింది. దాని పూర్ణాహుతిగా ఈ అనంతమైనటువంటి జ్ఞాన సంపద మొత్తము మానవ జాతికి ఉపయోగపడేటటువంటి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తత్వాలు, మనో బుద్ధి చిత్త అహంకారాలు, ఇంతే ఇరవై నాలుగే మనుషులు ఉన్నాయి. దీనిని మీరు ఆ శక్తిని స్వీకరించండి. నేను అన్నాక దాన్ని అనండి, దీక్షగా తీసుకోండి. నా వైపు చూడకండి, ఈ గోళ వైపు చూడండి. ఈ బొటకని వేలు అగ్నికి ముఖ్యమైంది. శరీర శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుసు బొటకని వేలు అగ్ని. అంచేత మీరు ఇలా పెట్టుకుని దానివైపు చూస్తే మీరు ఎవరిని చూస్తున్నారు? అగ్ని అగ్ని ప్రదీపన జరుగుతోంది మీలో. నా మీరు చూడకండి, ఆ రెండు గోళ్లు చూడండి, ఇడా పింగళ శక్తిధారలు అందులోంచి లోపలికి వెళ్తున్నాయి. నా వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకండి, శక్తి మీరు పైన చూస్తే శక్తి లోపలికి రాదు. ఎక్కడ దృష్టి వెళ్తుందో అక్కడే సృష్టి ఉంటుంది, అది ఫార్ములా కనుక. విని నేను ఉచ్చారణ చేసింది మాత్రమే మీరు మళ్లీ ఉచ్చారణ చేయండి. ఓం, ఇంకా గట్టిగా ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నాతో కలిపి అందరూ ఒకేసారి అనేయండి, ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అలాగే కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో కూర్చోండి. ఇంకా మీకు కామధేనువు కల్పవృక్షము ఎలా అవ్వాలో చెప్పబోతున్నాను. ఏ కోరికైనా మీరు తీర్చుకోవచ్చు. అనంతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి ఋషులు, మన ఈ సత్రయాగం మీద ప్రేమ అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు 18 కోట్ల గాయత్రి మంత్ర జపాన్ని మీకు అందజేశారు. ఈ 18 కోట్ల గాయత్రి మంత్ర జపం మీలో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. ఇంచేతంటే గురువు అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు. 18 కోట్ల వెలుతురు బల్బులుంటే ఉన్నవాళ్ళందరికీ 18 కోట్ల వెలుతురు వస్తుంది. అనంతమైనటువంటి శక్తిని మీరు ఇప్పుడు ఉపయోగించుకోబోతున్నారు. కళ్ళు మూసుకుని నిద్రాస్థితిలోకి వెళ్ళిపోండి. ఏ శబ్దము మీకు వినిపించకూడదు. కళ్ళు మూసుకుని ఉండండి. దీన్ని తురీయ స్థితి అంటాం, సమాధి స్థితి అంటాం. ఆ స్థితిలో ఉండండి. కళ్ళు మూసుకుని సమాధి స్థితిలో ఉండండి. కల్పవృక్షముగా ఎలా మారాలో మీకు నేర్పబోతున్నాను. నేను టూకీగానే చెప్తాను. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకండి. నిద్ర సమాధి స్థితి అన్నారు శంకరాచార్యులు వారు. అద్వైత సిద్ధాంతము, మీరొక్కరే ఉన్నారు, ఎవ్వరూ లేరు. మీరు గాఢ నిద్రలో ఉంటే మీకేం తెలుస్తుంది మీరు ఎక్కడున్నారు? మీరు ఒక్కడే ఉంటారు. మీరు కూడా మిమ్మల్ని మర్చిపోవడానికి ప్రయత్నించండి. అలాగే కూర్చుని మనలో శక్తిని దింపుకున్నాం. ఒక జ్యోతి మూలాధారం దగ్గర వెలుగుతోంది అని భావించుకోండి. జ్యోతి మూలాధారం దగ్గర వెలుగుతోంది. మంత్రం నాతో పాటు చెప్పండి. కళ్ళు మూసుకునే ఉండండి. దృష్టి మూలాధారం దగ్గర, జ్యోతి నాతో పాటు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా. మూలాధార నుంచి స్వాధిష్టానం మీదకి జ్యోతి తెచ్చుకోండి. వెన్నుపూస మీద, మీ వెన్నుపూస ఎక్కడ నేలకి తగులుతోందో దాన్ని మూలాధారం అంటాం. అక్కడి నుంచి రెండు అంగుళాలు పైన జ్యోతి. ఆ జ్యోతిని చూస్తూ ఉండండి. కిందకున్న జ్యోతి పైకొచ్చింది, మూలాధార నుంచి స్వాధిష్టానానికి వచ్చింది. ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బొడ్డుకి వెనకాతల భాగం మణిపూరక చక్రం వెన్నుపూస మీద, జ్యోతి అక్కడికి తీసుకురండి. స్పష్టంగా ఆ జ్యోతిని చూడండి. ధగధగ మెరుస్తున్నటువంటి ఆ జ్యోతి, ఆ ప్రకాశము శరీరమంతా వ్యాపిస్తుంది. ఇందాక బొడ్డు దగ్గర నేను మీకు చెప్పాను, 10 చోట్లకు వెళ్తుంది ఆ శక్తిధారలు. ఒకేసారి 2 చెవుల వైపు, 2 కళ్ళ వైపు, 2 నాసికారంధ్రాల వైపు, కొండనాలిక వైపు, ముఖం వైపు, గుదాద్వారం వైపు, మూత్రేంద్రియం వైపు ఒకేసారి ఆ శక్తిధారలు ప్రవహించటం చూడండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. జ్యోతిని అనాహత చక్రానికి తీసుకురండి. అనాహత చక్రం అంటే హృదయం వెనకాతలు ఉన్న వెన్నుపూస మీద భాగం. జ్యోతి అక్కడ చూడండి. హృదయం ఏం చేస్తుంది? మొత్తము మన శరీరానికి రక్తాన్ని పంపు చేస్తుంది. మన శరీరంలో 60,000 మైళ్ల పొడుగు ఉన్నటువంటి రక్తనాళికలు ఉన్నాయి. 60,000 మైళ్ల పొడుగు ఉన్న రక్తనాళికలు ఉన్నాయి. ఈ జ్యోతి ఆ రక్తంతో కలిసి మొత్తము మన శరీరానికి అణు అణువుకి కూడా వెళ్తోంది. మస్తిష్కంలోకి, చెవుల్లోకి, కళ్లల్లోకి, నోటిలోకి, చేతుల్లోకి, వేళ్లల్లోకి, బొడ్డులోకి, హృదయంలోకి, శ్వాసలోకి, ఇక్కల్లోకి, మడిమల్లోకి, మొత్తం మన శరీరం అంతా కూడా హృదయం నుంచి ఏ విధంగా అయితే రక్తం ప్రసరిస్తుందో ఈ దివ్య శక్తి, దీనిని ఆత్మశక్తి అని కూడా అంటాం, జ్ఞానశక్తి అని కూడా అంటాం, ప్రజ్ఞాశక్తి అని కూడా అంటాం, ఇచ్ఛాశక్తి అని కూడా అంటాం. ఈ ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తుల సమ్మేళనము మన హృదయం నుంచి మొత్తము శరీరంలోకి వ్యాపిస్తోంది. మొత్తము శరీరం యొక్క అణు అణువు జ్యోతిర్మయం అవుతోంది. ఎక్కడెక్కడికి నెత్తురు వెళ్తోందో అక్కడెక్కడికి ఈ జ్యోతి వెళ్తోంది. మొత్తము మన శరీరము జ్యోతిర్మయం అయిపోయింది, బంగారు రంగు వర్ణంగా మారిపోయింది. మనం అందరము కూడా బంగారు విగ్రహాలు. ఆ జ్యోతిని శరీరమంతా వ్యాపింపజేసుకోండి. హృదయం నుంచి అన్ని కోణాలు, శరీరంలో ఉన్న ప్రతి అంగ ప్రత్యంగానికి కూడా ఈ జ్యోతి వెళ్తోంది. ముఖ్యంగా మీ శరీరంలో ఏదైనా బాధ ఉంటే ఆ బాధ వైపు ఈ శక్తిని ఎక్కువ ప్రసరింపజేసుకోండి. డయాబెటీస్ వాళ్ళైతే ప్యాంక్రియాస్, స్ప్లీన్, డైజెషన్ ప్రాబ్లము అలాంటిది ఉన్నవాళ్లు లివర్ వైపు, ఇంటెస్టైన్స్ వైపు, కంటి జబ్బులు ఉన్నవాళ్లు కంటికి, చెవులు వినికిడి కరెక్ట్ గా లేని వాళ్ళు చెవుల వైపు, నాసిక కరెక్ట్ గా లేని వాళ్లు నాసిక వైపు ఎక్కువగా. మొత్తము ఈ సాధన వల్ల మీ శరీరము వజ్రములాగా మారిపోతుంది, కానీ కుసుమంలాగా కోమలంగా ఉంటుంది. అందుకే మహాపురుషుల్ని వజ్రాదపి కఠోరము, పుష్పాదపి సుకుమారము అంటాం. అంచేత మీ శరీరమే గట్టిపడిపోదు, కానీ గట్టి ప్రయత్నాలు చేయగలిగేటువంటి శక్తి ఈ జ్యోతి వల్ల వస్తోంది. హృదయం నుంచి మీ మొత్తము శరీరం వైపుకి రక్తం ఎలా ప్రసరిస్తోందో మొత్తము శరీరంలోకి జ్యోతి ప్రసరింపజేస్తోంది. హృదయంలో వెలుగుతోన్నటువంటి ఆ జ్యోతి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. విశుద్ధి కంఠము, శిరస్సును బాడీని కలిపేటటువంటి ఎముకల సమూహము 7 ఉంటాయి అక్కడ. వాటిని సప్తఋషులు అని కూడా అంటాం. ఋషులందరూ అక్కడే ఉన్నారు. ఇది ఎక్కడైతే కరెక్ట్ గా ఉంటుందో హలాహలం తాగినా వాడికి చావు రాదు. శివతత్వం ఉన్నవాడు అందరు క్షేమము కోరేటటువంటి వాక్కు వచ్చేది. ఎవరి వాక్కులో ఇతరులకి ప్రేమ అందజేయగలదు, ఎవరి వాక్కు ఎవరికైతే సాహసం ఇవ్వగలదు, ఉత్సాహం ఇవ్వగలదు, అలాంటి వాక్కు ఉన్నటువంటి శక్తి మనలో వస్తున్నది. వాక్కు శుద్ధి అవుతున్నది. వాక్శుద్ధి ఉన్నవాళ్లు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? వాళ్ళ అన్నది జరుగుతుంది. ఇంచేత అన్నది జరుగుతుంది అనేటటువంటి శక్తి మీ వాక్కులోకి వస్తుంది. సప్త ఋషులు మీకు అక్కడున్నటువంటి ఏడు ఎముకల ద్వారా మీకు ప్రసరింపజేయబడుతుంది. జ్యోతి కంఠం వద్ద వెలుగుతోంది.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా.
మిల్లిగా జ్యోతిని ఆజ్ఞాచక్రం దగ్గరికి తీసుకురండి. ఈ ఆజ్ఞాచక్రాన్ని ఉపయోగించుకుని శివుడు మన్మధుడిని కాల్చేశాడు. మన్మధుడు అంటే కోరికలు శారీరకమైన కోరికలే కాదు, మనస్సును మదిలించే నీకు ఏ చింత ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మీ మనస్సులో ఏ సమస్య ఉన్నా దేన్నైతే మీరు ఎదుర్కోలేకపోతున్నారు అనుకున్నా కూడా భస్మం అయిపోతాయి. ఆ మన్మధుడిని కాల్చేటటువంటి ఆ ఆజ్ఞాచక్రం దగ్గర ఆ జ్యోతిని ఉంచుకోండి.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా.
ఇప్పుడు ఈ జ్యోతిని ఆజ్ఞాచక్రం దగ్గర వెలుగుతున్న జ్యోతి అలాగే వెలిగిస్తూ ఉండేవండి. ఇదే జ్యోతితో మళ్లీ మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము వీటన్నిటినీ కూడా వెలుగుతున్నట్టు భావించుకోండి. ఆరు జ్యోతులు మీ శరీరంలో వెలుగుతున్నాయి. మూలాధారం దగ్గర ఒక జ్యోతి వెలుగుతోంది, స్వాధిష్టానం దగ్గర ఇంకొక జ్యోతి వెలుగుతోంది, మణిపూరక చక్రం దగ్గర ఒక జ్యోతి వెలుగుతోంది, పది దిశలు ఆ జ్యోతి వెళ్తోంది, హృదయ చక్రము అనాహత చక్రం దగ్గర ఒక జ్యోతి వెలుగుతోంది, శరీరమంతా ఆ జ్యోతి వెళ్తోంది, విశుద్ధి చక్రం దగ్గర జ్యోతి వాక్కుని శుద్ధి చేస్తోంది, ఆజ్ఞాచక్రం దగ్గర వెలుగుతున్నటువంటి జ్యోతి మీ మనస్సులోని ఆవేదనలు బాధలు అన్ని తీసివేస్తోంది. ఇప్పుడు అన్ని జ్యోతుల వెలుగు శిరస్సులోకి వెళ్తున్నాయి. శిరస్సు ధగధగధగ జాజ్వల్యమానమవుతోంది. మన మెదడులో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఒక వజ్రంలాగా మెరుస్తోంది. మన శిరస్సు చుట్టూ కూడా ఒక తేజో వలయం ఏర్పడుతోంది. ఆ జ్యోతి అంతా శిరస్సులోకి చేరింది. ఆ జ్యోతి కింద మన వెన్నుపూస కాగడాలాగా వెలుగుతోంది, కాగడా పట్టుకునేటటువంటి స్తంభంలాగా. వాటన్నిటికీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి శక్తులు, మన సహచరులు, మన బంధువులు, సకల సద్గురు శిష్య సముదాయమంతా కూడా ఈ జ్వాజ్వల్యమానంగా ఉన్నటువంటి ఈ జ్ఞాన జ్యోతి ప్రకాశాన్ని తన ద్వారా నింపుకుని తను అడుగు వేస్తోన్న ప్రతి అడుగులో కూడా ఆ జ్ఞాన జ్యోతిని పొందజేస్తుంది. మిమ్మల్ని మీరు ఎదురకుండా మీరు చూసినటువంటి ఆ ఎర్ర కాగడాలాగా వెలుగుతున్నారు. మీ వెన్నుపూస కాగడా యొక్క దండము, శిరస్సులో వెలుగుతున్నటువంటి ఆ ధగధగ మెరుస్తున్నటువంటి జ్యోతి, ఆ జ్ఞాన జ్యోతి, మనమందరము కూడా ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ కాగడాలు పట్టుబడి ప్రపంచంలోకి వెళ్తున్నాం. ఈ స్థితిలో కళ్ళు ఎవరూ తెరవకండి. కల్పవృక్షం ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మీ మనస్సులో ఏదో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక వాక్శుద్ధి పొందినటువంటి వాక్కుతో మనస్సులో మూడు సార్లు అనుకోండి. ఏదైనా ఒక కోరిక, చాలా కోరికలు కోరుకోకండి. ముందు ఆ కోరిక నెరవేర్చాక రెండో కోరిక వెళ్దాం. మీరు జ్ఞానజ్యోతి యొక్క ఎర్ర కాగడాగా ఉన్నారు. మీ శిరస్సులో ఉన్నటువంటి, బ్రెయిన్లో ఉన్నటువంటి, మస్తిష్కంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా ధగ 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 నడుస్తుంది. వాక్ ద్వారా మనస్సులోనే పైకే అనక్కర్లేదు, పెదవులు కలపక్కర్లేదు, కోరిక కోరుకోండి. మూడు సార్లు స్పష్టంగా అనుకోండి. సాధ్యమైనంత వరకు తక్కువ మాటలతో అనండి. మూడు సార్లు వాక్ ద్వారా ఉచ్చరించినటువంటి మనస్సు, వాక్ ద్వారా ఉచ్చరించబడినటువంటి కోరిక మీ మస్తిష్కంలో ప్రవేశించింది. ఆ వాక్కుని మీ మస్తిష్కం వినింది. ధగధగధగ మెరుస్తున్నటువంటి ఆ ప్రజ్వల ఋష సముదాయం యొక్క జ్ఞానశక్తి మీలో ఉంది. వాళ్లు అది నెరవేరటానికి కావలసినటువంటి శక్తి మీకు ఇస్తున్నారు. మస్తిష్కంలో ఉంచుకోండి ఆ కోరిక. మెల్లిగా ఆ కోరికను హృదయంలోకి దింపుకోండి. ఆ కోరికను హృదయంలోకి దింపుకోండి. అనాహత చక్రంలోకి వస్తుంది ఆ కోరిక. మళ్లీ ఈ ప్రక్రియ మళ్లీ చేసుకోండి. వాక్ ద్వారా కోరిక స్పష్టంగా కోరుకోండి. మూడు సార్లు ఈ వాక్ మస్తిష్కంలో చేరింది. మస్తిష్కంలో ఉన్నటువంటి ఆ జ్వజ్వల్యమాయమైనటువంటి సూర్యుడులాగా ధగధగా మండుతున్నటువంటి ఆ శక్తి మీ వాక్కి రూపకల్పన చేస్తుంది. ఆ రూపకల్పన చేస్తున్నటువంటి ఆ వాక్కుని కిందకి దింపుకోండి హృదయంలోకి. దింపుకున్న తర్వాత హృదయంలో మీరు ఏ కోరిక అయితే కోరుకుని రూపకల్పన చేశారో అది మీ అంగ ప్రత్యంగాలకి వెళ్ళిపోతుంది. రక్తం ఎలాగైతే వెళ్ళిపోతుందో అంగ ప్రత్యంగాలకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది? మీరు ఈ ధ్యానం చేసుకున్న తర్వాత లేస్తారు. లేచాక మీ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు ఏదైతే ఇప్పుడు నింపుకున్నారో దానికి అనుగుణ్యంగా ప్రవర్తిస్తుంది, ఫలితం వస్తుంది. చాలా జాకళ్ళు తెరవకుండా ఎవరు అర్థం చేసుకోండి. చాలా హిమాలయాలలో విశేషమైనటువంటి ఋషులకి మాత్రమే చెప్పబడేటటువంటి ఈ జ్ఞానము హిమాలయాల నుంచి వచ్చిన ఆదేశానికి మేరకు మంత్రాలయంలోనే ఎందుకు ఇవ్వబడుతోంది మొట్టమొదటి ఇది అంటే మంత్రము అంటే మీ వాక్. మంత్రమే సిద్ధిస్తుంది. మంత్రాలయంలోనే వాక్కులు సిద్ధిస్తాయి. మళ్లీ ఆ ప్రక్రియ అర్థం చేసుకోండి. దీన్నే గాయత్రి అని ఎందుకంటామో చెప్తాం. మొట్టమొదట మీరు వాక్ ఉచ్చారణ చేశారు. వాక్ ఎలా మాట్లాడగలరు? అక్కడికి నెత్తురు వెళ్తే మస్తిష్కం నుంచి ఆ జ్ఞానశక్తి వెళ్తే అంచేత మొట్టమొదట మీకు విద్మహే అనే మాట అర్థం ఏంటి అంటే తెలుసును అని అర్థం. అంటే మీకు ఏం కోరిక కావాలో తెలిసింది, విద్మహే అయింది. దాన్ని మెల్లిగా ప్రజ్ఞలోకి తీసుకువెళ్లి, శిరస్సులోకి తీసుకువెళ్లి హృదయంలోకి దింపుకున్నారు. దీన్ని ధీమహి అంటాం. అంటే ఏదైతే మన బుర్రలో ఉన్నదో దానికి శ్రద్ధ కలిపాం, ప్రజ్ఞకి శ్రద్ధ కలిపాం. అదంతా అన్ని ఇంద్రియాలకి వెళ్ళింది, శరీరానికి వెళ్ళింది. దీన్ని ప్రచోదయాతండం, ఇదంతా కూడా కలిసి చేస్తాము. ఎందుకంటే ఏ కోరిక తీరాలన్నా చాలా మంది కలిసి చేయాలి. ఆఖరికి మీరు గ్లాసులో మంచినీళ్లు తాగుతూ ఉంటే మున్సిపాలిటీ వాళ్లు, ట్యాప్ వాళ్లు, అనేక వర్కర్స్, నీటిని సమకూర్చిన వాళ్లు, అది మీ ట్యాంక్ వరకు తెచ్చిన వాళ్లు, ఆ గ్లాస్ తయారు చేసిన ఫ్యాక్టరీ వాళ్లు, ఆ గ్లాస్ కొనడానికి వెళ్లిన వాళ్లు, ఆ గ్లాస్ మీ ఇంట్లో పెట్టిన వాళ్లు, మీ ఇంట్లో ఉండటానికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి గవర్నమెంట్, ఇంతమంది ప్రచోదయాతవుతే తప్ప మీరు గ్లాసును నీళ్లు కూడా తాగలేదు. అది అర్థం చేసుకోండి. దీన్నే ప్రచోదయాటన్నారు. అంచేత మొత్తము గాయత్రి మూడు మాటల మీదే ఆధారపడి ఉంటుంది. విద్మహే ధీమహే ప్రచోదయాత్. మూడు శక్తులు మనకి కావాలి కనుక మొట్టమొదట వాక్ కరెక్ట్ గా ఉండాలి కనుక వాక్కి సంబంధించిన విద్మహేలు ధీమహీలు ప్రచోదయాతి వినండి. సరస్వతి మంత్రం చదవండి అమ్మ గట్టిగా, దింపుకోండి దీన్ని. విద్మహే ప్రజ్ఞ, ధీమహే హృదయము, ప్రచోదయాత్ కార్యశీలత. చదవండి అమ్మ సరస్వతి మంత్రం. కానీ ఇదంతా చేయటానికి సంపద కావాలి, లక్ష్మి కావాలి. మహాలక్ష్మి మంత్రం చదవండి. కోరిక ఉంది, ధనం ఉంది, కానీ శక్తి లేదు. దుర్గా చదవండి శక్తికి.
ఓం గిరిజాయ విద్మహే శివ ప్రియాయ ధీమహి తన్నో దుర్గా ప్రచోదయా.
ఈ మూడు శక్తులు కూడా ఈ శుభ సందేశంలో, ఈ శుభ తరుణంలో, ఈ శుభ వాతావరణంలో స్వయముగా కల్పవృక్షము కామధేనువు అయినటువంటి రాఘవేంద్ర స్వామి కృపతో నేర్చుకున్నాం. అంచేత ఆయనకి మన కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. కానీ ఇదంతా కూడా మనలో ఉన్న అంధకారాలు పోవాలి, గురువు యొక్క కరుణ ఉండాలి. అంచేత గురువుకు కూడా నమస్కారం చేసుకున్నాం.
ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
ఈ సరస్వతి అనేది ప్రజ్ఞ, శిరస్సు, ఆలోచన, వాక్. మహాలక్ష్మి అనేది హృదయము, సంపద, శ్రద్ధ. గిరజ అన్నది శక్తి, క్రియాశక్తి. దీనినే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులంటాం. ఆ మూడు కలిపి ఎలా మనం నేర్చుకోవాలో చెప్పేటువంటి వ్యక్తినే మనం గురువు అంటాం. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓ అద్భుతమైనటువంటి గురువు, గురువుల ప్రణాళిక. గురువులు భారతదేశంలోనూ, దేశ విదేశాలలోనూ అనేక సంస్థలుగా ఉన్నాయి. అన్ని సంస్థలు కలిసి ఈ 24 శక్తుల్ని ఉపయోగించుకునేటటువంటి శక్తిని దత్త గురువు అంటాం. దత్తుడికి 24 గురువులు ఉన్నారు. ఆ 24 గురువులే గాయత్రి మంత్ర అక్షరాలలో ఉన్నాయి. అంచేత మళ్లీ మళ్లీ జాతి, మత, కుల, లింగ, వయో భేదాలు లేకుండా ఓం భూర్భువస్వ మనస్సు, బుద్ధి, చిత్తము, ఇవి నా అహంకారంతో, అంటే నేను ఇది చేస్తున్నాను అనే భావనతో, తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కసేపు అలాగే కూర్చోండి, మెల్లిగా కళ్ళు తెరవండి, శరీరం మాత్రం కదపకండి, శరీరం కదపకండి. ఇందులో కొన్ని టూకీగా చెప్తాను కొన్ని విషయాలు. కోరికలు కోరుతున్నప్పుడు ఎవరికైనా పెళ్లి కావాలి అంటే పిల్లవాడైతే పిల్లవాడిని ఊహించుకుని, అమ్మాయిని ఊహించుకుని పెళ్లి అనుకోండి, అంటే భగవంతుడికి తెలుసు నువ్వు పెళ్లి అంటే ఏమడుగుతున్నావో, నువ్వు చిట్టా చదవక్కర్లేదు. మననం మంత్రం, ఎక్కువ మాటలు లేకుండా కోరిక చెప్పటం నేర్చుకోండి. బాధ ఉంది తెలుసు గురువుకి, ఏ బాధ ఉందో బాధ ఏంటో చెప్పుకోండి అంతే. ఎంత తక్కువ శబ్దాలలో మీరు ఆ వాక్కును ఉపయోగించుకోగలిగి ప్రజ్ఞను శ్రద్ధను కలుపుకోగలిగితే కల్పవృక్షంగా మారుతుంది. కానీ నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మాస్టారు మాకు ఈ సమస్య ఉంది దీనికి మేము ఏం చేసుకోవాలి అని. చెప్పటానికి వీలు పడదు, మీరే దాన్ని లెక్చర్స్ విని అదివని. కారణం చాలా జాగ్రత్త కదండి, ఏ గురువుని కూడా ఈ ప్రశ్న అడగకండి ఏం చెయ్యాలి అని. ఇంకంటే అర్జునుడు లాంటి బంధువు మిత్రుడు శిష్యుడు అయినటువంటి వాడికి కూడా కృష్ణుడు ఏం చెప్పాడంటే నీ ఇష్టమయ్యా, యథేచ్ఛసి తథాకురు, ఎప్పుడు చెప్పలేదు నువ్వు చెయ్యని, చెప్పకూడదు. కారణం ఏంటో ఒక కథ చెప్తాను నేను మీకు. ఈ ఊళ్ళోనే కాబోలు లేకపోతే పక్క ఊళ్ళోనూ హిమాలయాల నుంచి ఒక ఋషి వచ్చాడు. ఆయన దగ్గర పరుసు వేది ఉంది, అంటే దేంతో అయినా ఆ వేడుతో ముట్టిస్తే అది బంగారంగా మారిపోతుంది. కొంత ఒక వ్యక్తికి తెలిసింది ఇతనికి మంత్రం వచ్చు అని, పట్టుకున్నాడు ఆయన. నాకు ఆ మంత్రం చెప్పు, బంగారం ఎలా తయారు చేస్తారో ఆ మంత్రం చెప్పు అని. నేను చెప్పనయ్యా అన్నాడు. ఊరుకుంటాడే ఇంకే వాడు, నానాహింసలు పెట్టాడు ఆయన. సరే బాబు చెప్తాను అన్నాడు. సరే పొద్దున్నే 4 గంటలకి స్నానం చేసిరా నువ్వు, పవిత్రమైన బట్టలతో రా చెప్తాను అన్నాడు. వచ్చాడు, వచ్చాక మంత్రం చెప్పేశాడు. చాలా జాగ్రత్తగా వినండి, కల్పవృక్షం ఉపయోగించుకోవటంలో ఏ తప్పు జరగకూడదో అది చెప్తున్నాను నేను. ఇది మీరు తప్పు చేయకుండా ఉంటే కల్పవృక్షంగా ఈ క్షణం నుంచి పనిచేస్తుంది. విధానం అర్థమైపోయింది మీకు. మంత్రం చెప్పేశాడు, నేర్చుకున్నాడు, గురువుని ఇలా తోసేశాడు. ఇంకా మంత్రం వచ్చేసింది, ఇంకా గురువు ఎందుకు తోసేశాడు, వెళ్ళిపోతున్నాడు అని మళ్ళీ వెనక్కి తిరిగి, గురువు గారు అంత చెప్పారా మీరు లేదైనా దాచారా? అయ్యో మర్చిపోయినయ్యా ఒక మాట అన్నా, నాకు తెలుసుగా చెప్పబోతే చంపేస్తా అన్నాడు. చంపేస్తా నీకేం తెలుస్తుంది లేవయ్యా, కానీ నేను చెప్తానేంటో, ఈ మంత్రం చేస్తున్నప్పుడు కోతిని తలుచుకోవద్దు అన్నాడు. ఓషి అసలు మంత్రం చేస్తూ ఉంటే కోతిని ఎందుకు తలుచుకుంటానయ్యా అన్నాడు. వెళ్ళాడు. ఇంకా వాడు కూర్చుంటే వాడికి ఏం గుర్తొస్తోంది? మంత్రం గుర్తు రావటం లేదు, కోతి గుర్తొస్తుంది. అందువల్ల ఈ వాక్ శుద్ధితో ప్రజ్ఞతో శ్రద్ధతో క్రియాశక్తి ఉపయోగించుకుంటున్నప్పుడు, నేనే కనుక ఒక విధానం చెప్పాననుకోండి, ఇప్పుడు ఏదో డబ్బు కావాలి అని ఎవడో అడిగితే ఇలా చేసుకోవాలని చెప్తా, మీరు అందరూ వింటారు. ఇప్పుడు ఎవడో అది చేయడు, వీడు ఒకలాగా వింటాడు, వాడు ఇంకోలాగా వింటాడు. ఇంకా దేని మీద యుద్ధం జరుగుతుంది? అర్థమవుతోందా? అంచేత మీ కోరిక, మీ సమస్య, మీ ఆనందం వాక్కులో చెప్పుకోండి, ప్రజ్ఞతో కలుపుకోండి, శ్రద్ధలో దింపుకోండి, అందరూ కలిసి పనిచేద్దాం. ఇది ఒక సత్రయాగం యొక్క ముఖ్యమైనటువంటి దీక్ష. కానీ ఈ దీక్షలో మీకు అందరికీ తెలుసుకున్నటువంటి ఒక రహస్యం ఉంది, ప్రదక్షిణ చాలా ముఖ్యం. గురు దక్షిణ ఎలాగైతే గురువు దగ్గర జ్ఞానం నేర్చుకున్నాక ఇవ్వాలో, మీ కోరిక తీరాలి అంటే ప్రదక్షిణను చేయాలి. మీరు కనుక కొంచెం సైన్స్ తెలిస్తే ఈ రహస్యం అర్థమవుతుంది. పరమాణువులో ఎలక్ట్రాన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, సూర్యుడు గ్రహాలు కలిసి సప్త ఋషుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి, సప్త ఋషులు ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు? నిరంతరం, ఒక క్షణం కూడా ఆగో. పరమాణువులు ఎలక్ట్రాన్స్ అలా తిరుగుతూనే ఉంటాయి, సూర్యుడు చుట్టూ గ్రహాలు అలా తిరుగుతూనే ఉంటాయి, సూర్యుడు గ్రహాలు సప్త ఋషులు ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూనే ఉంటారు. నిరంతరం ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది కనుక ఈ కార్యక్రమం మీరు నేర్చుకున్నారు, మనసులో ఆ కోరిక ఉంచుకోండి, ఒకే శబ్దంలో ఉంచుకోండి, గాభరా పడకండి. అందుకోసమే నేను తర్వాత క్లాస్ తీసుకుంటాను, 4 రోజులు పాటు అని చెప్పాను. కానీ దానికి ముందు మీరు సమయదానం ఇచ్చి ఆ 4 రోజులు దమ్మన్న టైంకి వస్తాము, అందరినీ మీరు తీసుకురావచ్చు. ఈ రహస్యము అందరికీ చెప్పేయమని హిమాలయాలలో ఋషులు చెప్తున్నారు కనుక, కానీ అది 4వ తారీఖు తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇవాళ నేను చెప్పినటువంటి విషయాలు శరీరాన్ని మీ మనస్సుని ఎలా ఉపయోగించుకోవాలో స్వామీజీ చెప్తారు మీకు. ఆయన దగ్గర నుంచి నేర్చుకునే విద్య ఇదే. నేను నా ప్రాణభిక్ష పెట్టింది ఆయన, ఇంకొక స్నేహితుడు, ఆయన కూడా వస్తే రావచ్చు. దక్షిణావర్త శంఖం గురించి చెప్పాను, కానీ ఆయన దక్షిణావర్త శంఖాన్ని ఉపయోగించి నాకు ప్రాణదానం చేస్తే శరీరం కూడా కదలలేని స్థితిలో పడి ఉన్న నా బదులు నా కోసం ఆయన యజ్ఞకుండం దగ్గర కూర్చున్నారు రోజుకి 6 గంటల పాటు. ఇంచేత ఈ శరీరం అంతా కూడా ఆ యోగి యొక్క దానమే. ఆయన భగవత్కృప అంటాడు, నాకు మాత్రము ఆయనే నా భగవంతుడు. ఇంచేత తర్వాత సాయంత్రం క్లాసెస్ లో దీన్ని ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు కొట్టి మరీ నేర్పిస్తాడు ఆయన. కొట్టడం అంటే అర్థం కాదు, కొట్టడు గట్టిగా నేర్పుతాడు మీరు, అది చూసుకోండి. కానీ ఇప్పుడు కోరిక తీరాలంటే ఏం చేయాలి? ప్రదక్షిణలు చేయాలి. ఇంచేత ఇవాళకి యజ్ఞం మీరు చేయాలా చేస్తున్నారా? నిజమైన యజ్ఞం అర్థం చేస్తున్నారు, అర్థమవుతుందా అందరికీ? రేపటి నుంచి ఇంకా ఈ యజ్ఞాన్ని కూడా ఎలా కలుపుకోవాలో చెప్తాను. జరగాలి ఈ యజ్ఞం కూడా, కానీ శవ పూజ అవుతుందని ఇంత ఈ 3 రోజులు ఇదే చెప్తూ వచ్చారు. అతని మనస్సులు దీని మీద ఉండటం లేదు. హిమాలయాల నుంచి ఋషులు ఏంటంటే ఇది సత్రయాగంగా చెయ్యని చెప్పారు. అందువల్ల మీ అందరి సహాయ సహకారాలతో, మీ యొక్క ఇచ్ఛతో, మీ యొక్క ప్రేమతో ఈ కార్యక్రమం నేను చేయగలిగాను. ఇంకా మెల్లిగా ప్రదక్షిణ చేసుకోండి, 3 ప్రదక్షిణలు చేసుకోండి. చూడండి, మనం చేస్తున్నటువంటి పని ఎంత ముఖ్యమైనది అంటే శివుడు అనుగ్రహం కావాలి. ఇది అందరికీ తెలుసు కదా, మన్మధుడు అది అంతా చెప్పుకున్నది. ఇంకా ఇది నేను మీకు చెప్తే మీ కోరిక తీరుతాయి అంటే, శివ పరివారం ఫోటోలు మీకు అందజేయబడుతున్నాయి. నా అదృష్టం శివ పరివారాన్ని నేను రిలీజ్ చేయాలి ఖైదు నుంచి. వీళ్ళ మ్యాగజైన్ కూడా ఉంది, ఆ మ్యాగజైన్ లో ఈ ఫోటో వేస్తారట. రండి సార్, మీ అందరికీ కూడా మంగళకరమైనటువంటి శివ పరివారం అందుతోంది. నేను మీకు 2 రోజుల కిందట సైంటిస్టులు ఎలా ప్రూవ్ చేశారో చూపించాను. నేను మీ బ్రెయిన్ లోనే శివుడు ఉన్నాడు, మీ బ్రెయిన్ వెనకాతల కిందన వినాయకుడు ఉన్నాడు. మరి ఈ కల్పవృక్ష ధ్యానము మీరు నేర్చుకుంటున్నప్పుడు శివ పరివారమే మీకు వచ్చింది అంటే దాని ప్రాముఖ్యత అర్థమవుతోంది కదా. చాలా సంతోషం, భలే టైంకి తెచ్చాను. 2 లక్షల మందికి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడే మీకు అర్థమైందా? మీరు ఇంతమందే ఉన్నారు కానీ ఎంతమందికి వెళ్తుంది అది? చూడండి ఎంత శక్తివంతమైనటువంటి మీ యజ్ఞ ప్రభావం ఉందో. కానీ ఒక చిన్న సూచన, 3 ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత ఇక్కడ కూర్చో అక్కర్లేదు. మీరు ఏమా భోజనం కూర్చోవచ్చు, అర్థమైంది కదా. అంచేత మీకు శివుడితో పాటు ఆహారం కూడా లభిస్తుంది. నాక నా శివ పరివారం, మరి మీ శివ పరివారం కూడా మీకు అందుతుంది. అంచేత ప్రదక్షిణలు 3 చేసుకున్న తర్వాత మళ్లీ హాల్లో కూర్చో అక్కర్లేదు. తిన్నగా అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళిపోండి. మరి శివ పరివారం వచ్చాక అన్నపూర్ణ రాకుండా ఉంటుందా? కూర్చోపెట్టారంటే నన్ను వాయిస్తుంది ఆవిడ. ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత ఎలా చేస్తారో కార్యకర్తలు కాస్త ప్లాన్ చేసుకోండి. శివ పరివారం మీకు ఎలా అందుతుందో అప్పుడు వెళ్తురు. కానీ కథలు వద్దవరు, ఆ శాంత స్థితిలో నేను చెప్పింది నేర్చుకోండి. ఎదురకుండా ఆ దివిటీలాగా మారాలి. అందరము కలిసి మన వెన్నపూస కాగడ మీద జ్ఞాన జ్యోతి వెలుగుతోంది. అది నిరంతరం మేము నడుస్తూ ఉంటే ఆ కాగడ జ్ఞానజ్యోతి కాగడ నడవాలా. ఇంకా ఒక్క నిమిషం, మొదలెట్టొచ్చా ప్రదక్షిణలో కార్యకర్తలు? ప్రదక్షిణలు మొదలెట్టొచ్చా? ఆ మొదటి లైన్ లేవండి, సైలెంట్ గా మీ మనస్సులో ఉన్న దాన్ని తలుచుకుంటూ గాయత్రి చేసుకుంటూ వెళ్ళండి. సైలెంట్ గా శాంతంగా మూడు ప్రదక్షిణలు అయిపోగానే భోజనానికి వెళ్ళుకోండి. పద్ధతిగా చేసుకోండి. ఎప్పుడు క్రమశిక్షణే ఫలితాలు ఇస్తుంది. తొందరపడకండి. అంతవరకు మీ కోరిక ఆ దివిటీ అందులో